ప్రియమేనా, ఆత్మబంధువులారా,
జ్ఞానం శ్రవణం చెయ్యాలి. మనకి యజ్ఞయాగాదులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం, శ్రవణం చేయడానికి ప్రాముఖ్యత తక్కువ ఇస్తాం. అంటే సబ్జెక్ట్ విని అర్థం చేసుకోవడానికి మన హిందూ మతంలో ప్రాముఖ్యత తక్కువ. సర్వసాధారణంగా మన మతంలో పూజలకు విలువ ఎక్కువ ఉంటుంది, శ్రవణం చేయటం తక్కువ ఉంటుంది. భగవంతుడి సందేశాన్ని మనం జాగ్రత్తగా శ్రవణం చేయవలసినటువంటి అవసరం ఉంది. శ్రవణం చేసి మనం అర్థం చేసుకుంటుంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కాకపోయినప్పటికీ ఇండైరెక్ట్గా మనకి పరోక్షంగా కొన్ని విషయం తెలియాలి. మనం విన్న విషయం, మనం మననం చేసే విషయం మనకు కొంత టైం పడుతుంది. స్లోగా స్టడీగా మనం విన్నది శ్రద్ధగా వింటే ఆ విన్న విషయాన్ని మనం మననం చేసుకుంటూ ఉంటే అది మనకు అనుభవంలోకి వస్తుంది. అదే కృష్ణుడు 9వ అధ్యాయంలో ఇది డైరెక్ట్గా మీకు అనుభవంలోకి వచ్చే విషయం అని చెప్పాడు. అంటే ఇది మెంటల్ స్పెక్యులేషన్ అక్కర్లేదు, మీ ఊహాగానాలతో పని లేదు. మీకు అర్థమైన విషయం మీకు అనుభవంలోకి వస్తుంది ప్రాక్టీస్ చేస్తే అని 9వ అధ్యాయంలో భగవంతుడు కృష్ణుడు తరచు అది ఎక్కువ డీటెయిల్గా అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఉత్తగా వ్యాపించినటువంటి బ్రహ్మమే మన హృదయంలో కూడా ఉంది. నిజమైన ఆత్మగా, సత్యమైనటువంటి ఆత్మగా, యథార్థమైన ఆత్మగా ఆ సద్వస్తువు అంతటా వ్యాపించిన వస్తువు మన హృదయంలో కూడా ఉంది. పరమేశ్వరుడు నేను అందరి హృదయాల్లోనే ఉన్నాను అని చెప్పాడు. మనుషుల్లో తేడా ఉంది, కొంతమంది తెల్లగా ఉన్నారు, కొంతమంది నల్లగా ఉన్నారు, కొంతమంది లావుగా ఉన్నారు, కొంతమంది సన్నంగా ఉన్నారు. కానీ హృదయంలో ఉన్న దేవుడు ఇలా లేడు. ఉపాధుల్లో తేడాది. ఉపాధులు కొన్ని ఏమో స్త్రీగా ఉన్నాయి కొన్ని ఉపాధులు, కొన్ని ఉపాధులు ఏమో పురుషులుగా ఉన్నాయి, కొన్ని ఉపాధులు తెల్లగా ఉన్నాయి, కొన్ని ఉపాధులు నల్లగా ఉన్నాయి. ఈ భేదాలన్నీ కూడా ఉపాధులకు సంబంధించిందే కానీ ఆ లోపలటువంటి వస్తువు మటుకు సమానముగా ఉంది. ఈ హెచ్చు తగ్గులన్నీ ఉపాధులకు సంబంధించిందే. అంటే ఉపాధి దృష్టి మనకు ఉన్నప్పుడు భగవంతుడు కూడా ఇలా ఉన్నాడేమో అనుకుంటాం. అలా లేడు భగవంతుడు, అందరి హృదయాల్లో సమానంగా ఉన్నాడు. ఈ భేదాలన్నీ కూడా, ఈ డిఫరెన్సెస్ అన్నీ కూడా కేవలం ఉపాధులకే వర్తిస్తాయి. అంటే సర్వేశ్వరుడు ఎక్కడో ఉన్నాడు అనుకునే సర్వేశ్వరుడు ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడే ఉన్నాడు, అది మన హృదయంలో ఉన్నాడు, సజీవంగా ఉన్నాడు. మనం నిద్రపోతున్నప్పుడు కూడా, మన గాఢ నిద్రలో కూడా ఆయన మెలకుగానే ఉన్నాడు. మన నిద్రలో ఉన్నప్పుడు కూడా ఈశ్వరుడు ఎలా ఉన్నాడు మన హృదయంలో, మెలకుగానే ఉన్నాడు. మన కంట్రోలర్ ఎక్కడో మనకు దూరాన లేడు. మన ఇంద్రియాల కంటే, మన శరీరం కంటే, మన మనస్సు కంటే, మన బుద్ధి కంటే అత్యంత సమీపంలో మన హృదయంలో ఉన్నాడు. అయితే మనకి లోపలకు చూసి అలవాటు తక్కువ. శ్మశానానికి వెళ్ళే వరకు చర్మదృష్టి విడిచిపెట్టలేకపోతున్నాం. గుజరాత్లో ఒక మహానుభావుడు అన్నాడు, ఒక భక్తుడు, కులంతో చండాలుడు కాదు ఎవడని, చర్మదృష్టి ఉన్నవాడు ఎవడైనా చండాలుడే అని. వాడు ఏ కులంలో పుట్టినా చర్మదృష్టి ఉంటే వాడు చండాలుడని గుజరాత్లో ఒక సెయింట్ చెప్పాడు. మానవాడిని ఎక్కువ రూపం అట్రాక్ట్ చేస్తుంది. మానవుడికి ఎక్కువ రూపానికి నామానికి వాడు దృష్టి బంధింపబడి ఉంటాడు. ఇంకా తాను ఏదో దేహంతో ఒక రూపంతో తాదాత్మ్యం చెంది ఉంటాడు, ఒక శవంతో ఒక పేరుతో తాదాత్మ్యం పొంది ఉంటాడు ప్రతి మనిషి. అంటే ఇతరులు కూడా అదే అనుకుంటాడు. రూపం నామం మనల్ని ఆకర్షిస్తున్నంతకాలం, ప్రకృతి ఆకర్షిస్తున్నంతకాలం, ఈ అలవాట్లు మనల్ని ఆకర్షిస్తున్నంతకాలం మనకి మనస్సు బాహ్యముఖానికి విజృంభిస్తూ ఉంటుంది. మనస్సు బాహ్యముఖానికి విజృంభిస్తున్నంతకాలం వాసనానాశనము కాదు, వాసనాక్షయం కాదు. అది మీరు భక్తి యోగమైనా, జ్ఞాన యోగమైనా, కర్మయోగమైనా, ఈ యోగాల యొక్క ప్రయోజనం ఏమిటంటే మీ మనస్సు బాహ్యానికి విజృంభిస్తుంటే వాసనాక్షయం కాదు కాబట్టి ఆ మనస్సును లోపలికి దింపవలసి ఉంది. హృదయంలో నీ మూలం ఎక్కడో లేదు, నీ మూలం నీ లోపలే ఉంది, నీ మూలం నీ హృదయంలోనే ఉంది, నీ మూలం ఇతర చోట్ల లేదు. నీ మూలం ఎక్కడుంది? నీ లోపలే ఉంది, నీ హృదయంలోనే ఉంది. నీ మనస్సునే ఆ హృదయంలోకి అంతర్ముఖం చేయగలిగితే అంటే బాహ్యంగా విజృంభిస్తున్నటువంటి మనస్సును లోపలికి నువ్వు చెప్పగలిగితే అప్పుడు వాసన క్షయం స్లోగా రెడ్యూస్ అవుతుంది. అంటే వాసనలు క్షయం అవటం ప్రారంభమవుతాయి. అది ఒక్కో రోజున అవ్వదు. అంటే రోజు డే బై డే, డే ఆఫ్టర్ డే అవి వీక్న్ అవుతూ ఉంటాయి సంస్కారాలు. అది కొంతమంది ఏం చేస్తారంటే, మేము భక్తి మార్గంలో ఉన్నామండి, మరి సాధన బాగా చేస్తున్నాం, రోజు స్నానాలు చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, జపాలు చేస్తున్నాం అని చెబుతూ ఉంటారు. మంచిదే, అదంతా సాధనలోకే వస్తుంది. కానీ మేము ఎవరో ఇతరులు కొంతమందికి భక్తి లేకపోవచ్చు, సాధన లేకపోవచ్చు. వాళ్ళని చూసి మీరేమనుకుంటారంటే, వాళ్ళకేం సాధన లేదు, మనం సాధన చేస్తున్నామని మీరు అనుకుంటారు. వెంటనే దాని వెనకాల మీరు ఎప్పుడైతే అనుకున్నారో దాని వెనకాల మీకు గర్వం ప్రారంభమవుతుంది. చేసి సాధనమే 10 పైసల సాధన, గర్వం 20 పైసలు. అంటే ఇతరులతో పోల్చుకోవటంలో వచ్చే ప్రమాదం. ఈ భక్తి లేని వాళ్ళతో మీరు పోల్చుకుంటారు, వాళ్ళకేం భక్తి లేదు మనకు భక్తి ఉంది, వాళ్ళకేం సాధన లేదు మనం సాధన చేసుకుంటున్నాం, ఇలా పోలికలు ఉంటాయి. ఇలా పోలికల వల్ల ఏమవుతుందంటే, ఆధ్యాత్మిక సాధనల పేరు మీద మీకు గర్వం రాకుండా చూసుకోవాలి, అహంభావం రాకుండా చూసుకోవాలి. మీరు సాధన చేయటం మంచిదే, సాధన పేరు మీద అహంభావం రాకూడదు. ఆ విషయంలో చాలా మెలకువగా ఉండాలి. అది అందుచేత మనం మీరు సాధన పేరు మీద ఆధ్యాత్మిక పురోగతి మీ చైతన్య స్థాయిని పెంచుకునే ప్రయత్నంలో మన భౌతికమైనటువంటి పనులు ఏమి నెగ్లెక్ట్ చేయవలసినటువంటి పని లేదు. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్పేవాడు తరచుగా, ఇది రిపీటెడ్గా చెప్పేవాడు. ఒక మంచి మాట రిపీటెడ్గా చెప్పడంలో పొరపాటు లేదు, అది దోషము లేదు, పునరుక్తి దోషం కూడా లేదు. దానికి పని మనల్ని విడిచిపెట్టాలి, కానీ పని మనం విడిచిపెట్టకూడదని రామకృష్ణుడు అనేవాడు. రామకృష్ణదేవుడు ఏమైనా చెప్పాడంటే, పని మనల్ని విడిచిపెట్టాలి, అంతేగాని పనిని మనం విడిచిపెట్టకూడదు. ఒకవేళ బలవంతాన్ని మీ దైనందిన జీవితంలో మీరు చేసుకునే పని ఈ భక్తి పేరు మీద కనుక విడిచిపెట్టేస్తే, రాబోయే జన్మలో ఏ పని అయితే మీరు విడిచిపెట్టారో ఆ పనే మీకు ఎదురవుతుంది. మీ ప్రకృతి మీ చేత మీరు ఇష్టంగా పని చేయలేకపోతే బలవంతాన ప్రకృతి మీ చేత ఆ పని చేయిస్తుందని. అంటే చేసే పని ఎలాగా తప్పదు, అది ప్రీతిగా చేస్తే, ఇష్టంగా చేస్తే అది నెమ్మదిగా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. భగవంతుడు చిత్తప్రజ్ఞ లక్షణాల్లో 2 మాటలు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, 1 విధ్వంసక పద్ధతి, 2 నిర్మాణాత్మక పద్ధతి. నీ మనస్సులో నీకు అక్కర్లేని గొడవలు నీ మనస్సులో ఉంటే, పెంట గొడవలు నీ మనస్సులో ఉంటే ఆ నెమ్మదిగా బయటికి తోలే. అంటే చేలో కలుపు తీస్తాం మనం. కలుపు తీయటం అనేది విధ్వంసక పద్ధతి. అంటే కలుపు మొక్కను లాగి బయటపడేస్తున్నాం. దాని వేదాంత పరిభాషలో ఏమంటారంటే విధ్వంసక పద్ధతి. ఇక్కడ కృష్ణుడు ఏమని చెప్పాడు, హృదయంలో నేను ఉన్నాను, నేను నీకు అనుభవంలోకి రాకుండా ఏ గొడవలు అయితే నీ మనస్సులో ఉన్నాయి బయటికి తోలే, అది విధ్వంసక పద్ధతి అని చెప్పాడు. ఇంకోటి విధాయకం అంటే నిర్ణయించి ఇంకో పద్ధతి చెప్పాడు, కనస్ట్రక్టివ్గా ఇంకో మాట చెప్పాడు. ఏదైతే ఆత్మ కాదో, ఏదైతే నిజం కాదో, ఏదైతే సత్యం కాదో, ఏదైతే పారమార్థికం కాదో, దాని మీద నీ మనస్సు వాలకుండా చూసుకో, అది వైరాగ్యం. మరి అభ్యాసం అంటే నువ్వు ఆత్మ కాని దాని మీద వాలకుండా చూసుకుని మనస్సుని ఓ పక్కనేమో మళ్ళీ ఆత్మని పట్టుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ముందు ఆత్మ కాని దాని మీద నీ మనస్సు వాలకూడదు, అది వైరాగ్యం. తర్వాత ఆత్మను పట్టుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నం అభ్యాసం. ఈ 2 సైమల్టేనియస్గా చేసుకురమ్మని భగవంతుడు కృష్ణుడు చెప్పాడు. ఒక ఆత్మ గురించి, ఒక జ్ఞానం గురించి, ఒక చైతన్యం గురించి, ఒక అల్టిమేట్ రియాలిటీ గురించి ఇతర విషయాలు రమణ మహర్షి గారి దగ్గర ఏది తలపెట్టినా ఐ నాట్ యూ గో అండ్ సెట్ డౌన్. అంటే అనవసరమైన విషయాలు మాట్లాడితే ఆ సబ్జెక్ట్ని వదిలేసి మాట్లాడితే ఆ సబ్జెక్ట్ని వదిలేసి సబ్జెక్ట్ మ్యాటర్ని వదిలేసి వాడు బుర్రలో గొడవలన్నీ అనవసరం గొడవలు కానీ తీసుకొస్తే, అంటే రమణ మహర్షి గారు సబ్జెక్టు డీవియేట్ అనే సమస్య లేదు. మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, ఆ సబ్జెక్టుని విడిచిపెట్టి కనుక మాట్లాడితే అంటే వాడు ఎంత వాడైనా సరే, వాడు ఎకనామిక్ స్టేటస్ కానీ, వాడు సోషల్ స్టేటస్ కానీ, వాడు ఎటువంటి వాడైనా సరే, సమాజంలో వాడు ఎటువంటి స్టేటస్లో ఉన్నా, యూ గో అండ్ సెట్ డౌన్, నీ వెళ్ళి అక్కడ కూర్చోని వాడు. అంటే సబ్జెక్ట్ని విడిచిపెట్టి మాట్లాడటం మటుకి ఆయన ఎప్పుడు క్షమించేవాడు కాదు. అయితే సబ్జెక్ట్ని మీద కాన్సన్ట్రేట్ చేసి మాట్లాడితే రిపీటెడ్గా ప్రశ్నలు అడిగినా దానికి రిప్లైస్ ఇచ్చేవారు ఆయన. ఊరికే సబ్జెక్ట్ని విడిచిపెట్టడం మటుకి 1 ఆలోచన విడిచిపెట్టకూడదు మనం. ఆలోచన అనేది ఆలోచన కూడా తపస్సు. ఆలోచన కూడా మన అమృత స్థితికి తీసుకుపోతుంది. అంటే ఆలోచన కూడా తపస్సుతోడు సమానం. ఆలోచన విడిచిపెట్టకూడదు. అంటే మనకు నీకు ఆలోచన ఉండటం మంచిదే, నేను ధనస్సు కింద ఉండటం వల్లే భగవంతుడు చెప్పడం లేదు. నీ ఆలోచన మంచిదే, నీకు నీకు ఉన్న వివేకం మంచిదే, నీకున్న తెలివి మంచిదే. అయితే నీలో ఉన్న సత్య వస్తువును దర్శించడానికి నీ తెలివిని ఉపయోగించుకోవాలి, నీ ఆలోచనను ఉపయోగించుకోవాలి, నా లోతులకి దిగాలి. ఎవడైతే నీ హృదయంలో ఉన్న ఆత్మని, ఆ చైతన్యాన్ని, చైతన్యమన్నా జ్ఞానమన్నా బ్రహ్మమన్నా ఆత్మన్నా ఇవన్నీ జ్ఞానం, ఇవన్నీ పర్యాయ పదాలు. నీ హృదయంలో ఉన్న చైతన్యం, నీ హృదయంలో ఉన్నది చైతన్యం, అది అందులోకి నువ్వు దిగలేకపోతున్నావు. దిగటానికి నీకు బరువు సరిపోవటం లేదు, తూకం సరిపోవటం లేదు. అంచేది నీకు అందులో దిగగలిగే దిగే శక్తి నీకు లేదు కాబట్టి అక్కడ వస్తువు లేదనుకుంటున్నావు. అయ్యో నాకు దిగే శక్తి లేదని నువ్వు అనుకోవటం లేదు. నీకు ఆ లోతులకి వెళ్ళలేక, ఆ డెప్త్ను నువ్వు టచ్ చేయలేక నువ్వు వస్తువే లేదనుకుంటున్నావు. కానీ నీకు వైరాగ్యం వల్ల నీకు తూకం వస్తుంది, బరువు వస్తుంది. నీ హృదయంలోకి నువ్వు ముడగలగాలి. నాకు ఈ లోకంలో ఏది ఎరం చేయడానికి ఏమి లేదు నాకు, కృష్ణుడు చెప్పిన మాట. అయినప్పటికీ నేను పని చేస్తూనే ఉన్నాను. కారణం ఏంటంటే ఇతరులు చెడిపోకుండా ఉండటం కోసం. కృష్ణుడే మానేశాడు పని, మేమెందుకు చేయాలని అనుకుంటారని ఇతరుల కోసం, ఒక ఐడియల్ కోసం నేను పని చేస్తున్నాను. అయితే పని చేసి సంపాదించవలసింది నాకేమీ లేదు, కానీ పని చేసి సంపాదించవలసింది ఏమీ లేదు. కానీ ఈ చైతన్య అనుభవం లేని వాళ్ళు కూడా పని మానేస్తారేమని ఉద్దేశం ఏందాను, పని చేస్తూనే ఉన్నాను. అంటే మొత్తం మీద అసలు కర్మని విడిచిపెట్టడం కంటే కర్మఫలాన్ని విడిచిపెట్టడం మంచిదని భగవద్గీత పొడుగున వాసుదేవస్వామి చెబుతూ వచ్చారు. ఒకసారి ఒక పెద్ద మనిషి ఒక ప్రశ్న అడిగారు. నేను అప్పుడప్పుడు భగవద్గీతను చదువుతున్నాను అన్నాడు ఆయన. అన్ని ఏమని అడిగాడంటే అడిగినా అప్పుడప్పుడు నేను భగవద్గీతను చదువుతున్నాను అన్నాడు. రమణ మహర్షి గారు అన్నారు అప్పుడప్పుడు చదువుతాను అంటున్నావు, ఎప్పుడు చదువు అన్నారు ఆయన. ఎప్పుడు చదువుతాంటే అందులోనూ లోతులు ఎప్పుడూ నీకు స్ఫురిస్తాయి. ఈశ్వరానుగ్రహం లేకపోతే ఈశ్వరుడు మాట కూడా మనకు అర్థమే తెలియదు. అసలు అంటే ఎవరు అనుగ్రహం కోసం ఎవరైనా ఒక మాట మాట్లాడితే, ఒక జ్ఞాని ఒక మాట మాట్లాడితే ఆయన అనుగ్రహం లేకుండా ఆయన వాక్యం కూడా మనకు అనుభవంలోకి రాదు. అర్థమే కాదు అసలు, అనుభవంలోకి రాదు, అర్థమే కాదు. అంచేది మనం మనకు అర్థం అవుతాంటే విషయం, మనకు సిన్సియారిటీ ఉంటే కాల ప్రవాహంలో ఆ పరిణామంలో మనకు అది అర్థమవుతుంది, అనుభవంలోకి కూడా వస్తుంది. ఏం తొందరపడక్కర్లేదు. ఎప్పుడో కాదు, ఎక్కడో కాదు, ఇప్పుడే ఇక్కడే అది మనకు అర్థమవుతుంది, అనుభవంలోకి వస్తుంది. అంటే జీవుడికి అసాధ్యం ఉంది కానీ భగవంతుడికి అసాధ్యం అంటే ఏమీ లేదు. నేను అనుగ్రహించడానికి కొన్ని క్షణాలు చాలు. భగవంతుడు అనుగ్రహించాలంటే ఎవరు నేను అడ్డుకోలేరు, భగవంతుడికి ఎవరు అడ్డుకోలేరు. భగవంతుడు డిక్షనరీలో ఆయనకు అసాధ్యం అంటే ఏమీ లేదు. అంటే భగవద్గీత మనం ఎంత చదివేయకొలిది ఒక్కో టైంలో ఒక అర్థం స్ఫురిస్తూ ఉంటుంది. అంటే భగవద్గీతలో చెప్పకుండా విడిచిపెట్టిన విషయం లేదు. అంటే ఎవరు ఏ జ్ఞాని చెప్పినా, ఏ మహర్షి చెప్పినా, ఏ మహాత్ముడు చెప్పినా వాళ్ళు చెప్పిన పాయింట్ భగవద్గీతలో 700 శ్లోకాల్లో ఏదో ఒక శ్లోకాన్ని అతుక్కుని ఉంటుంది. అది అందులో సమస్త విషయాలు చెప్పాడు. అంటే మెంటల్ మేకప్, మైండ్, ఒక మైండ్ మేకప్ ఒక రకంగా ఉంటుంది, ఒక మనిషి యొక్క ప్రవృత్తి ఒక రకంగా ఉంటుంది. అందరి ప్రవృత్తులకు అనుగుణంగా, అంటే అందరి టేస్టులకు అనుగుణంగా, అంటే 700 శ్లోకాల్లో కనీసం మీ మానసిక ప్రవృత్తికి ఒక శ్లోకమైనా నచ్చుతుంది. మీకు ఏదైనా సందేహాలు ఉంటే 700 శ్లోకాల్లో ఒక శ్లోకమైన మీ సందేహాన్ని నివారణ చేస్తుంది. అంటే భగవద్గీతను మీరు అనుదినం చదవండి. రమణ మహర్షి గారు అంటున్నారు, ఒక జ్ఞాని ప్రభావం, ఒక మహర్షి ప్రభావం, ఒక మహాత్ముడి ప్రభావం నిశ్శబ్దంగా భక్తుని హృదయంలోకి రహస్యంగా చొరబడుతుంది. జ్ఞాని ఎవడు కూడా గడబిడ చేయడు. ఎవడికైతే సహాయం జ్ఞాని చేస్తున్నాడో వాడు జ్ఞాని ద్వారా సహాయం పొందుతున్నావు అన్న సంగతి వాడికే తెలియని కూడా వాడు జ్ఞాని. అది అంత నిశ్శబ్దంగా పనిచేస్తాడు. వాడు చేసి పని చేస్తాడు కానీ సైలెన్స్లో చేసుకుపోతూ ఉంటాడు. భక్తుని హృదయంలోకి రహస్యంగా చొరబడతాడు. భక్తుని హృదయంలోకి రహస్యంగా వాడి హృదయంలో చొరబడినట్టు వాడికే తెలియదు. వాడిని ప్యూరిఫై చేస్తున్నట్టు వాడికే తెలియదు. ఆ ప్యూరిఫికేషన్ అంతరాళ్ళ నుంచి వస్తుంది. రమణ మహర్షి గారు అని వారు జ్ఞానం అనేది పైనుంచి పోసేది కాదు, లోపల నుంచి ఊరేదని. అంటే వస్తువు మీకు అనుభవంలోకి ఉండాలి. ఇప్పుడు మీ మనస్సు ఏ విధంగా అయితే మీకు అనుభవంలో ఉందో, మీ వికారాలు ఏ విధంగా అయితే అనుభవంలో ఉన్నాయో, మీ ప్రకృతి గుణాలు ఏ విధంగా అయితే మీకు అనుభవంలో ఉందో, మీ శరీరం ఏ విధంగా అయితే ఇప్పుడు మీకు అనుభవంలో ఉందో, ఏదే ఇప్పుడు మీ ఏ మనస్సు అయితే మీకు నేనుగా వ్యక్తమవుతుందో, మీ హృదయంలో ఉన్న తత్వం మీకు నేనుగా వ్యక్తమవ్వాలి, అది జ్ఞానం. మీకు ఇప్పుడు మనస్సు నేనుగా వ్యక్తమవుతుంది, దాని ప్లేస్లో తత్వం కనుక మీకు నేనుగా వ్యక్తమవుతుంటే అది జ్ఞానం. అంటే దీనికి పరిమితులు ఉన్నాయి. దేనికి పరిమితులు ఉన్నాయి? మనస్సుకు పరిమితులు ఉన్నాయి. ఈ ఫాల్స్ ఐకి, ఇండివిజువల్ ఐకి, ఈ బాడీ బౌండ్ ఐకి పరిమితులు ఉన్నాయి. ఆ రియల్ ఐకి మటుకి ఆ పరిమితులు లేవు. ఎంతసేపు మాట్లాడితే వ్యక్తిత్వం వ్యక్తిత్వం ఉంటావు. నా వ్యక్తిత్వం, ప్రతి మనిషి తన వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికే మాట్లాడుతూ ఉంటాడు, పని చేస్తూ ఉంటాడు. ఆ ఇండివిజువల్ ఐకి మేత ఉండాలి ప్రతి వాడికి. ఆ ఇండివిజువల్ అయ్యి మేత దొరకడానికి సమాజంలో తిరుగుతూ ఉంటాడు. ఓ ఇండివిజువల్ కోసం జీవితం అంతా పాడు చేసుకుంటున్నావు, ఎన్ని జీవితాలు ఎలా పాడు చేసుకుంటావు, నీ గాఢ నిద్రలో నీ ఇండివిజువల్ ఏమైందన్నాడు రమణ మహర్షి. నువ్వు బతికేదే ఇండివిజువల్ ఐ కోసం బతుకుతున్నావు. దేనికి ఏ ఇండివిజువల్ ఐ కోసం అయితే నువ్వు జీవిస్తున్నావు? గాఢ నిద్రలో ఆ ఇండివిజువల్ ఐ ఏమవుతుంది? అడ్రస్ లేకుండా పోతుంది. ఆ ఇండివిజువల్ ఐ కనుక నిజమైతే, ఆ బాడీ బౌండ్ ఐ కనుక నిజమైతే, ఆ మదర్ థాట్ కనుక నిజమైతే, గాఢ నిద్రలో కూడా అది బయటకు పోవడానికి లేదు. నువ్వు ఏదైతే నువ్వు కాదు అన్నిటిలోంచి గాఢ నిద్రలో విడిపోతున్నావు. నీ దేవుడితోటి, నీ ప్రపంచంతోటి, నీ సెక్స్ తోటి, నీ శరీరంతో, నీ చుట్టాలతోటి, నీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, నువ్వు ప్రేమిస్తున్నటువంటి నీ ప్రపంచంతో, నీ దృశ్యాలతోటి, నువ్వు మనకి ఇష్టం ఉన్నా మనకి ఇష్టం లేకపోయినా మన కాగితాలతో ఏదో రోజున వినియోగం మనకు తప్పదు. ఏదో రోజున సెపరేట్ అవ్వాలి. ఏదో ఇష్టం ఉన్నా తప్పదు, ఇష్టం లేకపోయినా మనం సెపరేట్ అవ్వడు. రోజు గాఢ నిద్రలో నువ్వు కాని దాంట్లో నువ్వు సెపరేట్ అయిపోతున్నావు. ఇవన్నీ వీటితో సెపరేట్ అయిపోయినప్పటికీ నువ్వు అక్కడ ఉంటున్నావు. గాఢ నిద్రలో నేను లేనని ఎవడో చెప్పడు. గాఢ నిద్రలో నేను లేనని ఎవడో చెప్పడు. ఆ గాఢ నిద్రలో ఎవడైతే ఉన్నాడప్పుడు ఈ జాగ్రత్త అవస్థలో కూడా వాడు ఉన్నాడు, ఎక్కడికి పారిపోలేదు. వాడిని అనుభవంలోకి తెచ్చుకోవటమే జ్ఞానం. సత్పురుషులతోటి, మహర్షులతోటి, మహాత్ములతోటి సహవాసం మంచిదే. అంటే అది కూడా సాధన జరిగిపోతుంది, మీకు తెలియకుండా సాధన జరిగిపోతూ ఉంటుంది. మీరు చేసుకునే పూజ, మీరు చేసుకునే జపం, మీరు చేసుకునే ధ్యానాలు హ్యాండ్ ఫ్యాన్ లాంటివి. హ్యాండ్ ఫ్యాన్ అంటే విషనకర్ర. మీరు మామూలుగా విషనకర్రతో కూడా ఇలా గాలి విసిరుకోవచ్చు, ఉడికి పెడతంటే మహాప్రవాహంలాగా గాలి వస్తుంది అనుకోండి. ఆ గాలి వచ్చినప్పుడు హ్యాండ్ ఫ్యాన్ అక్కర్లేదు. మీకు అర్థమవుతుంది? అదేవిధంగా మహర్షులతోటి సాంగత్యం, మహాత్ములతోటి సాంగత్యం, వాళ్ళ సాంగత్యం, వాళ్ళ సత్పురుషులతోటి సాంగత్యం ఎటువంటిదంటే నీకు అది కూడా గొప్ప సాధనలో ఒక భాగమే. అది సాధన కాదనుకోకు నువ్వు, అది సాధనతో భాగమే. నీ స్వరూప సాక్షాత్కారానికి వాళ్ళు నిన్ను మోసుకుపోతారు. మహర్షులు, మహాత్ములు, జ్ఞానులు కూడా నీకు తెలియకుండానే నీ స్వరూప సాక్షాత్కారానికి, నీ హృదయం యొక్క లోయల్లోకి, నీ హృదయం యొక్క స్వరూపం అంటే ఎక్కడైతే దేవుడు ఉన్నాడో అక్కడ నీకు తెలియకుండానే నిన్ను మోసుకుపోతారు. ఎక్కడికి మోసపోతారు? ఎక్కడైతే ఆ మహర్షి ఎక్కడున్నాడు, నిజమైన మహర్షి ఎక్కడున్నాడు, నీ హృదయంలోనే ఉన్నాడు. వాడు ఎక్కడున్నాడు వాడు అక్కడికి నిన్ను మోసుకుపోతాడు. అది నీకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది అని కూడా భగవాను చెప్తారు. అంచేత మహర్షికి మహర్షికి భేదం చూడక్కర్లేదు, మహాత్ముడికి మహాత్ముడికి భేదం చూడక్కర్లేదు, జ్ఞానికి జ్ఞానికి భేదం చూడక్కర్లేదు. ఈ ప్రకృతి గుణాలు దాటిన తర్వాత ఎవరైనా ఒకటే. ఈ ప్రపంచంలో నిజమైన సుఖి ఏమంటే ఆవిడ జ్ఞాని మాత్రమే. ఆ జ్ఞానం వచ్చే వరకు సాధనా దశలో ఎంతో కొంత మనకు పచ్చి తప్పదు. ఈ పచ్చి వాసన వస్తానే ఉంటుంది. ఆ జ్ఞానం కలిగే వరకు ఈ పచ్చి వాసన మనకు తగులుతానే ఉంటుంది. ఎవరికైతే బ్రహ్మానుభవం కలిగిందో వాడిని ఆ పచ్చి వాసన విడిచిపెట్టేస్తుంది. అంటే బ్రహ్మానుభవం పొందిన వాడు మాట్లాడినా, కూర్చున్నా, నుంచున్నా, చూచినా, ఏది చేసినా అక్కడి నుంచి శాంతి తరంగాలు ప్రవహిస్తూనే ఉంటాయి. వాడు మాట్లాడినా సరే, కొంతమంది చెబుతూ ఉంటారు చెడ్డవాడితోటి స్నేహం కంటే మంచివాడితోటి ఈరోజు మంచిదని. నీకు అర్థమవుతుంది? మంచివాడితోటి ఈరోజు ఉంటే ఈరోజు ఉంటాడు ఎప్పుడైనా జ్ఞాపకం వస్తున్నా బాగుపడతాం. ఈ చెడ్డవాడితోటి స్నేహాల కంటే మంచివాడితోటి విరోధం అంటే దాని అర్థం ఏంటి? మంచివాడితోటి విరోధం ఉందనుకో ఆవిడ ఎప్పుడైనా మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాడు అనుకున్నప్పుడు మనకు మంచి కలుగుతూ ఉంటుంది. అంటే మంచితనంలోనూ గొప్పతనం అది. అంటే కంసుడు అలాగే బాగుపడ్డాడు కదా, మరి కృష్ణుడితోటి విరోధం పెట్టుకుని చెడ్డవాడితోటి స్నేహం కంటే మంచివాడితోటి విరోధం మెరిగి అంటే వాడు ఏ రకంగా జ్ఞాపకం వచ్చినా మనకు మంచితనమే జ్ఞాపకం వస్తుంది అక్కడ. అది మరి అర్థం చేసుకోవాల్సింది. అంటే మహర్షికి మహర్షికి భేదం చూడకండి, జ్ఞానికి జ్ఞానికి భేదం చూడక్కర్లేదు, మహాత్ముడికి మహాత్ముడికి భేదం చూడక్కర్లేదు. వారి సాంగత్యం మంచిది అంటున్నారు భగవాన్. ఎవరి సాంగత్యం మంచిది? మహర్షులతోటి సాంగత్యం చేయండి, మహాత్ములతోటి సాంగత్యం చేయండి, గ్రేట్ సోల్స్ తోటి, అడ్వాన్స్డ్ సోల్స్ తోటి, ఎవాల్వ్డ్ సోల్స్ తోటి, రియలైజ్డ్ సోల్స్ తోటి మీరు వాడితో సాంగత్యం చేయండి. కృష్ణుడు గీతలో చెప్పాడు, మంచి చేసిన వాడికి దొరకత లేదు, వాడికి తగినటువంటి ఫలంతో వాడిని అనుగ్రహిస్తాడు. మంచి చేసిన మీరు మర్చిపోవచ్చు, ఆ కానీ ఎప్పుడో ఒకప్పుడు మీకు ఆ ఫలితం ఇచ్చి తీరతాడు భగవంతుడు. మీరేమి అడగక్కర్లేదు. ప్రత్యేకంగా రమణ మహర్షి గారు చెబుతూ ఉండేవారు, దేవుడు అడిగిన వాడికి అడిగిందే ఇస్తాడు, అడగని వాళ్ళకి అన్నీ ఇస్తాడని. రమణ ఆయన ఏం చెప్పి, దేవుడు అడిగిన వాళ్ళకి అడిగిందే ఇస్తాడటండి, అడగని వాళ్ళకి అన్నీ ఇస్తాడు. చాలామంది అడుగుతూ ఉంటారు, మాకు భక్తి ప్రసాదించండి, జ్ఞానం ప్రసాదించండి, వైరాగ్యం ప్రసాదించండి, దేవుణ్ణి అడుగుతూ ఉంటారు. అడగటం మంచిదే, అలా అడగొచ్చు. రమణ మహర్షి గారు అది కూడా అడగలేదు. ఓ అరుణాచలేశ్వరుడు, నువ్వు రమ్మంటే నేను వచ్చానన్నాడు. నువ్వు రమ్మంటే నేను నాకు జ్ఞానం ప్రసాదించను అడగక్కర్లేదు. అప్పుడు అంతకు ముందే ఆయన జ్ఞానం అయ్యి ఉన్నాడు కాబట్టి. అంటే ప్రత్యేకంగా ఏం అడుగుతాడు? ఏ వస్తువు పొందడం కోసం మానవ జాతి ప్రయాణం చేస్తుందో, ఏ వస్తువు పొందడం కోసం మానవ జాతంతో సాధన చేస్తుందో, ఆ వస్తువు అయ్యి ఉన్నాడు అప్పటికే. అందుచేత అడగవలసినటువంటి పని లేదు. లోకానికి సంబంధించిన కోరికలు కొద్ది దేవుణ్ణి అడిగితే తప్పేం కాదు. దేవుడు కూడా మన తండ్రి లాంటి వాడే, మన ఫాదర్ లాంటి వాడే. అంటే అడిగితే తప్పు కాదు, కానీ అడగకుండా ఉంటే మంచిది అన్నారు ఆయన. అడిగిన వాడికి అడిగిందే ఇస్తాడు, అడగని వాడికి అన్నీ ఇస్తాడు. ఇంకా నీకు ఏది ఎప్పుడు ఎక్కడ కావాలో అది ఇస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి నీకు అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తాడు అనుకో, ఎక్కువ ఇస్తే దానివల్ల నువ్వు పాడైపోవచ్చు. అంటే ఒక్కోసారి నీ కోరికను నెరవేర్చరు. నీ కోరిక నెరవేరిస్తే ఒకవేళ నువ్వు పాడే ప్రమాదం ఉండవచ్చు. ఇంకేంటే ఆ కోరిక నీకు ఆ ఫలితం వస్తే దాన్ని అనుభవించడానికి దాన్ని ఇముడ్చుకోవడానికి తగిన యోగ్యత కానీ అర్హత కానీ నీకు లేకపోవచ్చు. అంటే నువ్వు ప్రార్థిస్తున్నప్పటికీ దాని ఫలితం ఒకసారి పెండింగ్లో పెట్టి ఉంచుతాడు, ఇస్తాడు తర్వాత. ఎప్పుడు నీకు యోగ్యత సంపాదించాక, నువ్వు అర్హత సంపాదించాక, నువ్వు డిజర్వ్ అయ్యాక నేను అప్పుడు ఆ ఫలితంతో అనుగ్రహిస్తాడు. మీరు ఏమి తొందరపడవద్దు. అదే కృష్ణుడు తరచుగా చెప్తాడు, వెయిట్ చెయ్యి, నీకు గ్రోత్ వస్తుంది, కంగారు పడకు. వెయిటింగ్ అవసరం కొంత, తర్వాత నెమ్మదిగా నీకు గ్రోత్ కూడా వస్తుంది. అంటే నువ్వు తొందరపడవద్దు, నెమ్మది నెమ్మదిగా ప్రయత్నం సాధన చెయ్యి. అంటే జన్మాంతరంలోంచి నీకు వచ్చినటువంటి సంస్కారాలు, ఈ టెండెన్సీస్, ఇవన్నీ ఒక్క రోజున పోవాయి. స్లోగా రెడ్యూస్ చేసుకురావాలి. నువ్వు కంగారు పడితే మెంటల్ వస్తుంది అక్కడి నుంచి, నీకు మెంటల్ హెల్త్ ఫెయిల్ అవుతుంది. అంటే నువ్వు స్లోగా రెడ్యూస్ చేసుకురావాలి, బ్యాలెన్స్డ్గా రెడ్యూస్ చేసుకురావాలి. అంటే జాగ్రత్తగా రావాలి, కంగారు పడక్కర్లేదు. అది ఈశ్వరుడు చూస్తూనే ఉంటాడు. ఈశ్వరుడు గురువు చూస్తూ ఉంటాడు. గురువు అంటే ఎవడో అనుకోకు, ఆత్మ అంటే ఎవడో అనుకోకు, దేవుడు అంటే ఎవడో అనుకోకు. నీ హృదయంలో ఉన్న సద్దవస్తువే నిన్ను అనుగ్రహించడం కోసం బయట గురు రూపంలో, దేవుడు రూపంలో, ఈశ్వరుడు రూపంలో, మహాత్ముల రూపంలో, మహర్షుల రూపంలో వ్యక్తమవుతున్నారు వాళ్ళు. అంతా వాసుదేవ స్వరూపం ఏమంటే అంటారు కొంతమంది. అంతా వాసుదేవ స్వరూపం ఉన్నప్పుడు మనం కూడా వాసుదేవ స్వరూపం సంగతి విడి మర్చిపోతూ ఉంటాడు. మళ్ళీ నేను వేరు, వాసుదేవుడి స్వరూపం వేరనుకుంటా అంటాడు. అంతా వాసుదేవ స్వరూపం అంటే వీడు కూడా వాసుదేవుడే. ఎవడో ఈ చెప్పేవాడు కూడా వాసుదేవుడే. అంతే మళ్ళీ తన వేరు కాదు అక్కడ. అంతా అంతా దాంట్లో వీడు కూడా ఉన్నాడు. ఎవడు ఈ చెప్పేవాడు కూడా ఉన్నాడు అని అది గ్రహించాలి. అంతా వాసుదేవ స్వరూపం తన మినహాయించుకోకూడదు మళ్ళీ అక్కడ. అంటే నువ్వు విషయం అందరితో నువ్వు ఏం భేదం చూడక్కర్లేదు. మహర్షికి మహర్షికి, జ్ఞానికి జ్ఞానికి, మహాత్ముడికి మహాత్ముడికి మధ్య నువ్వు జ్ఞాన భేదం చూడవలసినటువంటి పని లేదు. వారి సాంగత్యం మంచిది, వారి సాంగత్యం మంచిది. నిశ్శబ్దంగా పనిచేస్తారు, సైలెన్స్లో. వాళ్ళు చెప్పేది ఏంటో సైలెన్స్లో జరిగిపోతుంది. వాళ్ళు చేసే పని కూడా సైలెన్స్లో చేసేస్తారు. వాళ్ళ మాటలతోటి పని లేదు. వాళ్ళ మాట కూడా చెప్పకుండా నీకు జ్ఞానాన్ని బోధిస్తారు. వాళ్ళ మౌనం కూడా నీకు జ్ఞానం బోధిస్తుంది. ఏమి అంత గొప్ప స్థితిలో చూడండి. మాటతోటి పని లేకుండా, ఆ చూపుతోటి పని లేకుండా, ఆ స్పర్శతోటి పని లేకుండా, టచ్తోటి కూడా పని లేకుండా, ఒక లుక్తోటి పని లేకుండా, కేవలము సైలెన్స్లో వాడు ఇవ్వాల్సిందేదో నీకు ఇచ్చేస్తారు వాడు మహాత్ముడు. చెప్పి ఆ మౌనంగా చెప్పే బోధ నీకు అర్థం కానప్పుడే మాట చెప్తారు. ఆ మౌనంగా చెప్పేది, ఆ మౌనంలో ఉంచి వచ్చే సందేశం నువ్వు అందుకోలేనప్పుడు, దానికి నీకు అర్హత లేనప్పుడు మటుకే మాట చెబుతారు. జ్ఞాని మౌనం అనుగ్రహం, జ్ఞాని మాట కూడా అనుగ్రహం. అది వరడ కాదు, అది శబ్దం కాదు, అది శబ్దం కాదు, అది అనుగ్రహమే. ఒక జ్ఞాని నోటంతా వచ్చినది శబ్దం అనుకోకండి, అది ఒక మాట అనుకోకండి, అది కూడా గ్రేసే. అంటే వాళ్ళు గ్రేసు మౌనం ద్వారా వస్తాంటే నీ బ్రెయిన్ అందుకోలేనప్పుడు అది మాటతోటి వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు గ్రేస్ని. అంటే అది మాట కాదు, అది అదేంటి, అవుట్ ఆఫ్ గ్రేస్. జ్ఞాని ఒక మాట మాట్లాడితే అది ప్రపంచం యావత్ జాతి మీద కూడా అది పనిచేస్తుంది. అది స్లోగా పనిచేయడం కానీ తప్పనిసరిగా అది పనిచేస్తూనే, అది పనిచేస్తూనే ఉంటుంది. జ్ఞాని యొక్క చూపు, జ్ఞాని యొక్క మాట, జ్ఞాని యొక్క నడక, అదంతా కూడా సమాజం మీదది పనిచేస్తూనే ఉంటుంది. జ్ఞానికి శిష్యులు ఉంటారు, జ్ఞానికి భక్తులు ఉంటారు, జ్ఞానికి ఉదాసీనులు ఉంటారు, జ్ఞానంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు. జ్ఞానంటే కూడా అంటే అర్హత ఉన్నప్పుడు. అంటే రమణ మహర్షి గారు చెప్తూ ఉండేవాడు, కొంతమంది కళ్ళు ఉండి చూడలేరు, కొంతమంది చెవులు ఉండి వినలేరు. అంటే రమణ మహర్షి గారు చెప్పేది ఎవరికైనా అర్థం కావటం లేదనుకోండి, అప్పుడు ఆయన చెప్పి ఉండారు, కొంతమందికి కళ్ళుండి చూడలేరు, చెవులుండి వినలేరు, దూరపు కొండలంటే నునుపు. అంటే ఎదురుకుండా మనిషి ఎవరికి అర్థం కావటం లేదు. కొంతమంది కళ్ళుండి కూడా చూడలేరు, చెవులుండి కూడా వినలేరు. అర్హత లేనప్పుడు, యోగ్యత లేనప్పుడు సర్వేశ్వరుడు వచ్చి మన పక్కన కూర్చున్నా మనం గుర్తించలేము. ఓన్లీ గెట్ వాట్ యు డిజర్వ్ అన్నాడు స్వామీజీ. మన అర్హత లేనప్పుడు, మనకు యోగ్యత లేనప్పుడు శ్రీకృష్ణుడే వచ్చి మన దగ్గర కూర్చున్నప్పటికీ వాడిని శ్రీకృష్ణుడు అనుకో ఎవడో అనుకుంటాం. అంటే మనం గుర్తించే శక్తి లేక, మనకి ఎంతైతే అర్హత ఉందో, పరమేశ్వరుడు వచ్చి మన పక్కన కూర్చున్నప్పటికీ మనకి ఎంతైతే అర్హత ఉందో, మనకి ఎంత అయితే యోగ్యత ఉందో, అంతవరకే మనకు దక్కుతుంది. సముద్రంలో ఎన్ని నీళ్లున్నా మనం చెంబు పట్టుకెళ్తే ఆ చెంబు నీళ్ళు తెచ్చుకోగలం. ఒక బిందె పట్టుకెళ్తే ఆ బిందె నీళ్ళు తెచ్చుకోగలం. సముద్రంలో చాలా నీళ్ళు ఉంది. అదేవిధంగా పరమేశ్వరుడి దగ్గర మన అర్హతను బట్టే మనం పొందగలం. కానీ మన అర్హత పరమేశ్వరుడి దగ్గర కూర్చున్నప్పటికీ ఆ పరమేశ్వరుడి ప్రజెన్స్లో కూడా మన అర్హత మించి, యోగ్యత మించి మనం పొందలేం. చైతన్య స్థాయి ఒకటి ఎక్కువగా ఉందనుకోండి, ఒకటి తక్కువగా ఉందనుకోండి, ఆ ఎక్కువ చైతన్య స్థాయిలో ఉన్నవాడు చెప్పిన మాట తక్కువ చైతన్య స్థాయిలో ఉన్నవాడు అర్థం కాదు. మంచిది అర్థం చేసుకోవడం కూడా ఒక యోగంతో సమానం. అర్థ సబ్జెక్ట్ అర్థం చేసుకోవడం కూడా ఒక యోగంతో సమానం. ఆ సబ్జెక్ట్ నీకు ప్రాపర్గా అర్థం అవుతుంటే, మైన్యూట్గా డీటెయిల్డ్గా నీకు సబ్జెక్ట్ అర్థం అవుతుంటే తప్పనిసరిగా నీకు ఆచరించాలనే బుద్ధి కలుగుతుంది. మీకు సబ్జెక్ట్ అర్థం కావటం లేదనుకోండి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, నీకు ఆచరించాలనే బుద్ధి కూడా కలగదు. అది అంటే సబ్జెక్ట్ ఎలా అర్థం, అరిచేతిలో ఉన్న వస్తువు మీ కళ్ళకి ఎంత స్పష్టంగా కనిపిస్తుందో సబ్జెక్ట్ అంటే మీకు బాగా అర్థం అవ్వాలి. అప్పుడు అర్థం అవుతుంటే మీకు ఆచరించాలని బుద్ధి పడుతుంది, ఆచరిస్తే అనుభవంలోకి వస్తుంది. అప్పుడు మీరు ఏమవుతారు? మీరు దేవుని స్వరూపం పొందుతారు. దేవన్ముక్తి విశ్వాసం ఉండటం వల్ల, ఎవడైతే జీవన్ముక్తుడో, ఎవడైతే జ్ఞానం, ఎవడైతే మహాగురువో, వాడి మీద నీకు విశ్వాసం ఉండటం వల్ల నువ్వు వాడు ఎవడైతే విశ్వాసాన్ని ఉంచాడో వాడు ముక్తి పొందుతాడు. ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. ఎవడైతే విశ్వాసం ఉంచాడో వాడు ముక్తిని పొందుతాడు. ఫెయిత్ ఉంటే చాలు, అక్కడ ఫెయిత్ ఉంటే అది లాక్కుపోతుంది. ఇంజిన్ తోటి పెట్టి కనెక్షన్ ఇస్తే చాలు, తర్వాత ఇంజినే లాక్కుపోతుంది. అవి నీకు ఆ ఫెయిత్ అనేది నీకు కనెక్షన్ ఇస్తుంది. ఇప్పుడు కొంతమంది మనుషులు ఎలా అంటారంటే, వాళ్ళ వల్ల మనకు ఉపకారం చేయకపోయిన వాళ్ళు, నీ వల్ల మాకు ఉపకారం జరిగిందంటే నిజం అంటారు. వాళ్ళ వల్ల నిజంగా మనకు ఉపకారం లేదు, జరగకపోయినా మీ వల్ల మీరే మాకు ఉపకారం చేశారంటే అబ్బాయి మేమేం చేయలేదు, నాకు అందరూ చేయకపోయినా నిజమని మేమే చేసామంటారు. జ్ఞాని ద్వారా మనకి ఆ సహాయం మనకి అందుతూ ఉంటుంది. వాడు మన గుర్తింపు వాడు కోరడు, మన గుర్తింపు వాడు కోరడు. అహంకారి కోరతాడు. ఇంకా అహంకారికి ఇతరులు ఉన్నారు, విజ్ఞానికి ఇతరులు. రమణ మహర్షి ఎంత ఇంపర్సనల్, మీరు చూడండి ఎంత ఇంపర్సనల్గా ఉంటాడు. మీరు చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను. మీరు ఇక్కడ ఉన్నారండి, మేము అరుణాచలం మేము వచ్చాం. ఈ అరుణాచలంతో మాకు సంబంధం ఏంటి? ఈ రమణాచలంతో మాకు సంబంధం ఏంటి? జ్ఞానాచలంతో మాకు సంబంధం ఏమిటి? మీరున్నారని మేము వచ్చాం అన్నాడు భక్తుడు. అయితే అలా అంటే మనం సంతోషిస్తాం, అలా మనల్ని ఎవరైనా అన్నారనుకోండి సంతోషిస్తాం, మీకు అర్థమవుతుంది. కానీ భగవాన్ ఏమన్నారంటే, మరి నేనేవాడిని బట్టి వచ్చాను, మీరందరూ నన్ను బట్టి వచ్చారు, మరి నేనేవాడిని బట్టి వచ్చాను. నేను నన్ను ఏ దేవుడు అయితే తీసుకొచ్చాడో ఆ దేవుడు మిమ్మల్ని కూడా తీసుకొచ్చాడు. నన్ను తీసుకొచ్చిన దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు వేరు కాదు. నన్ను ఏ దేవుడు అయితే తీసుకొచ్చాడో ఆ దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చాడు. ఏ దేవుడు అయితే నన్ను అనుగ్రహించాడో ఆ దేవుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అన్నాడు. అది ఇంపర్సనల్గా మాట్లాడుతుంది. జ్ఞాని మాట్లాడుతా అంటే ఆ జ్ఞాని సమక్షంలో ఉన్న వాళ్ళే బాగుపడటం కాదు, లోకమంతా బాగుపడతారు, లోకమంతా బాడతారు. జ్ఞాని ఒక మాట మాట్లాడితే ఆ మాట ఊరు దాడుతుంది, ఆ బోధులు దాడతాయి, ఆ కాలువలు దాడతాయి, నదులు దాడుతుంది, దేశాలు దాడతాయి, సముద్రాలు దాడతాయి. జ్ఞాని నోటంతాకు వచ్చిన మాట ప్రపంచం అంతా వ్యాపిస్తుంది, అత్యంత శక్తివంతంగా వ్యాపిస్తుంది. ఆ జ్ఞాని యొక్క దేహం ఉన్నా లేకపోయినా జ్ఞానిని మీరు ఎంత అణిచేద్దామని చూసినా ఆ జ్ఞాని నోటంతా వచ్చిన మాట బోధులు కాలువలు నదులు సముద్రాలు దాటి ప్రపంచం అంతా మారుమోగుతుంది. అంటే జ్ఞాని యొక్క మాట అటువంటిది. ఎంతకాలం అయితే నదులు ప్రవహిస్తూ ఉంటాయో, ఎంతకాలం అయితే కొండలు ఉంటాయో, ఎంతకాలం అయితే సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడో, సూర్యచంద్రుడు ఎంతకాలం ఉంటారో, ఆ జ్ఞాని యొక్క మాట కూడా అంత సజీవంగా ఉంటుంది. జ్ఞాని యొక్క మాట కూడా జ్ఞాని యొక్క నాలుక హృదయంలో ఉంటుంది. భగవాన్ ఏంటి, జ్ఞాని యొక్క నాలుక హృదయంలో ఉంటుంది. అతను జ్ఞాని యొక్క మాట హృదయసారం, అహంకారసారం కాదు. జ్ఞాని యొక్క మాట హృదయసారం. యేసు అన్నాడు, కొండ మీద దీపం పెట్టి ఎవడికి కనపడకూడదంటే ఎలా కూరుతుంది. అదేవిధంగా జ్ఞాని మాట ఎవడికి వినపడకూడదంటే ఎలా కూరుతుంది. జ్ఞాని మాట ప్రపంచం అంతా వ్యాపిస్తుంది, నదులు దాటుతుంది, సముద్రాలు కూడా దాటి ఇతర ఖండాల్లో కూడా మారుమోగుతుంది. అంటే గురువుని పూజించే భక్తుడు పుణ్యం సంపాదిస్తాడు. అంటే గురువుని మీరు పూజిస్తున్నారనుకోండి, ఆ పూజ ఎవరికి వర్తిస్తుంది? ఈశ్వరుడికి వర్తిస్తుంది. అది మీరు గురువుకి ఏదైనా ఒక జ్ఞానికి నమస్కారం పెడితే, ఆ జ్ఞానిని కనుక మీరు పూజిస్తే ఆ పూజలు ఆ నమస్కారాలు ఎవరికి అందుతాయి? ఈశ్వరుడికి మాత్రమే అందుతాయి. ఇంచేత జ్ఞాని ఈశ్వరుడు యొక్క స్వరూపం ఉన్నాడు కాబట్టి అవన్నీ కూడా ఈశ్వరుడికి అందుతాయి. అయితే జ్ఞానిని ఆరాధించడం వల్ల, జీవన్ముక్తుని ఆరాధించడం వల్ల, గురువుని గౌరవించడం వల్ల వాడు పుణ్యం సంపాదించుకుంటాడు. వాడికి ఏమొస్తుంది? వాడికి పుణ్యం వస్తుంది. ఎవడైతే జ్ఞానిని చూస్తున్నాడో, ఎవడైతే భక్తుడిని చూస్తున్నాడో, ఆ స్థాయికి మనం కూడా ఎదగాలనే కాంక్ష వీడికి కూడా వస్తుంది. అంటే ఒక జ్ఞానిని దర్శిస్తే, ఒక మహాత్ముని దర్శిస్తే, ఒక మహర్షిని దర్శిస్తే, ఒక రిలైజర్ సోల్ని కనుక దర్శిస్తే, ఒక ఎవాల్వ్డ్ సోల్ని కనుక దర్శిస్తే, మీరు ఒట్టి చేతులతోడు బయటికి వెళ్ళరు. నాస్తికుడు ఆస్తికుడు అవుతాడు, ఆస్తికుడు భక్తుడు అవుతాడు, భక్తుడు జ్ఞానం అవుతాడు. ఎంతో కొంత మీరు ఉపకారం పొందుతారు, ఎంతో కొంత మీరు ఎవాల్వ్ అవుతారు, కేవలం వాళ్ళని దర్శించడం మాత్రం చేతనే. ఎంతో కేవలం చూడటం వల్లే, వాడితో మీరు తర్కించక్కర్లేదు. రమణ మహర్షి వాళ్ళు మనతో వాదించడానికి కానీ, మనతో తర్కించడానికి కానీ, మనకు ఉపన్యాసాలు చెప్పడానికి కానీ వాళ్ళు ఈ భూమి మీదకి రాలేదు. వాళ్ళు భూమి మీదకి వాళ్ళు జ్ఞానం పంచిపెట్టడానికి వచ్చారు. వాళ్ళు కేవలం వాదించడానికి, తర్కించడానికి, ఆర్గ్యుమెంట్కి వాడు రాలేదు. కేవలం జ్ఞానాన్ని మనకి పంచిపెట్టడం కోసమే, మనం మర్చిపోయినటువంటి సత్యాన్ని మన స్మృతికి తీసుకురావడం కోసమే వాళ్ళు జీవనండి భూమికి, ఇది భూమికి దిగి వచ్చారు. అంటే మహాత్ముల దర్శనం చేయటం వల్ల మనం ఊరికేపాం. ఒక బాగా చదువుకున్న పిల్లవాడు దగ్గరికి వెళ్తాడు అనుకోండి, ఇంకో పిల్లవాడు వాడికి మళ్ళీ మనం కూడా బాగా చదువుకోవాలనుకుంటాడు. ఆడ ముద్దబ్బాయి దగ్గరికి వెళ్తాడు అనుకోండి, ఈ ఉన్న చదువు ఊడిపోతుంది. అంచేది మహాత్ములతో దర్శనం చేయటం వల్ల మనం కూడా అంతస్తు పొందాలనేటువంటి సంకల్పం మీకు కలుగుతుంది. అంచేది వాళ్ళ దర్శనం ఊరికే పోదు. ఒకవేళ నీలోనే దోషం ఉందనుకో, నీలోనే పాపం ఉందనుకో, నీలోనే బలహీనత ఉందనుకో, నీకేమైనా డిఫికల్టీ ఉందనుకో, నీకేమైనా డిసప్పాయింట్మెంట్ ఉందనుకో, నీలో బలహీనతలు ఉన్నాయనుకో, నీలోనే పాపాలు ఉన్నాయనుకో, నీలో దోషాలు ఏమైనా ఉన్నాయనుకో, ఆయన నీలో ఎన్ని దోషాలున్నా, ఎన్ని ద్వేషాలున్నా, ఎన్ని పాపాలున్నా, ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ జ్ఞాని దర్శనం వల్ల అవి ఒకటి ఒకటి తొలగిపోతాయి. అయ్యా ఒకవేళ నిజంగా ఉన్నాయనుకో నీలో ఏదైనా దోషాలు, ఆ జ్ఞాని దర్శనం చేయటం వల్ల, ఆ జ్ఞాని యొక్క దర్శనం చేయటం వల్ల అవి నెమ్మదిగా ఒకటి ఒకటి వీక్ని అయిపోయి రాలిపోతాయి. అంటే జ్ఞాని యొక్క దర్శనం ఎంత బలీయంగా ఉంటుందంటే, రమణ మహర్షి గారు భిక్ష చేసుకున్నప్పుడు ఒకరింటికి వెళ్ళారు. భిక్షకి వెళ్ళి ప్యాకెట్ ఆడుకుంటున్నారు, ఎలవాయో ఎలవాయో అంటున్నారు. వాళ్ళు ఎవరినండి? రమణ మహర్షి. రమణ మహర్షి గారు భిక్ష ఎలా చేసుకుంటారంటే, గిన్నెది పట్టుకెళ్ళరండి, చేతిలో ఇలా పెడతారు. ఆ చేతిలో మనం ఎన్నో ఎన్నో కూడా ముద్ద వేస్తాం అనుకోండి, అది తినేసి చెయ్యేమో తలకు రాసుకుని వెళ్ళిపోతాడు. గిన్నె ఏం పట్టుకెళ్ళడం, ఏమండి గిన్నె ఏం పట్టుకెళ్ళడం. సరే ఒకడేమో ప్యాకెట్ ఆడుకుంటున్నారని వెళ్ళేడు, వాళ్ళు ఎలవయ్య అన్నారు. వాళ్ళు ఎలవ అంటే ఆ ఇంట్లో తల్లి చూసిందండి, తల్లి చూసి అయ్యో వీళ్ళు ఆయన వచ్చాడు, వీళ్ళు పొమ్మంటున్నారు, ఆయన ఏం చేశాడంటే నిలబడమని లోపల అన్నం కూర కలిపేసైనా ఆవిడ తెచ్చి పెట్టిందండి. ఎవరికండి? భగవానికి పెట్టింది. అన్నారు వీళ్ళు, ఈ భగవాన్ ప్యాకెట్ ఆడేవాళ్ళంతా చూస్తున్నాడు, ఆవిడ ఆగండి వెళ్ళిపోకొద్దని చెప్పారని ఈ లోపల ఏం చేస్తున్నాడండి ఈ ప్యాకెట్ ఆడేవాళ్ళంతా ఆయన చూస్తున్నాడు. వాళ్ళకి ఒక నెల రోజుల్లో ఈ ప్యాకెట్ ఆడాలనే బుద్ధి పోయిందటండి. ఆయన ఏం చెప్పలేదు ఈ ప్యాకెట్ మానేయమని. వాళ్ళు ప్యాకెట్ మీరు మానేయండి అని ఆయన ఏం చెప్పలేదు. ఆ నలుగురికి కూడా ఒక నెల రోజుల్లో ప్యాకెట్ ఆడాలనే బుద్ధి అది పోయింది. అంటే జ్ఞానం యొక్క ప్రభావం అటువంటిది, ఆ బుద్ధి పోయింది. ఆ బుద్ధి పోతే ఇంకెక్కడ ఆడతారు? అంటే బుద్ధి ఉండి కోరికుండి నిగ్రహించుకోవటం వేరు, అది కోరిక లేకపోవటం వేరు. ఉయమే రాశాడు కదా శివప్రకాశం పిల్లి, అది తిరుమల వచ్చాడు, ఈయన వేసిన ప్రశ్నలకు భగవాన్ సమాధానం చెప్పారు, అది ఉయమే. తర్వాత కొంతకాలానికి కానీ భార్య పోయింది. ఎవరికి? శివప్రకాశం పిల్లికి. భార్య పోయిన 4 సంవత్సరాలకు 2వ పెళ్లి చేసుకుందామా మానేద్దాం ఆయనకు అనుమానం వచ్చింది అట. ఎవరు? ఉయమే పుస్తకం రాసిన శివప్రకాశం పిల్లికి. భగవాన్ దగ్గరికి వచ్చారట. భగవాన్ అప్పుడు విరూపాక్ష గుహలో ఉన్నారు. ఏమంటే స్వామి, నా భార్య పోయి 4 సంవత్సరాలు అయింది, మళ్ళీ నన్ను పెళ్లి చేసుకోమంటారా వద్దంటారని అడిగాడుతుంది. ఏమన్నా చేసుకోమంటే చేసుకోమని చెప్పొచ్చు, లేకపోతే వద్దంటే అది చెప్పడు ఇది చెప్పడు. ఇంకా ఆయనకి ఇష్టం లేమని అంటే వెళ్ళి పెళ్లి చేసుకోవడం మానేశాడు అనుకోండి, పోయి మానేయమని చెప్పొచ్చు కదండి, మానేయమని చెప్పడు, చేసుకోమని చెప్పొచ్చు కదండి, చేసుకోమని చెప్పడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, లోపల వాడు మారు మనస్సు పొందేలా మనం చెయ్యాలి, కానీ ఊరికి మాట చెబితే ప్రయోజనం ఏముందండి. కొంతమందికి ద్వేషం స్వభావంగా ఉన్నప్పటికీ ద్వేషించేవారైనట్టు గురు దర్శనం చేత పాపక్షాళన పొందుతారు. ఒక నువ్వు జ్ఞాని దర్శనం చేస్తే, ఒక మహాత్ముడి దర్శనం చేస్తే, అంతకుముందు నీకు పూర్వ జీవితంలో ఏమైనా లోపాలున్నా దోషాలున్నా బలహీనతలున్నా నెమ్మదిగా నశించిపోతాయి, క్షీణించిపోతాయి, పాపక్షాళన పొందుతారు. అంచేత నీ హృదయాంతరం నీ లోతుల్లో ఎక్కడో జన్మాంతరంలోంచి నీ దేహానికి 70 సంవత్సరాలు 80 సంవత్సరాల వయసు ఉంది, నీ వాసన వయసు కొన్ని 100,000 సంవత్సరాలు ఉండొచ్చు, కొన్ని 1,00,000 సంవత్సరాలు ఉండొచ్చు. అంచేత నీ ఎక్కడో హృదయం యొక్క లోతుల్లో దాగున్న వాసన నెమ్మదిగా బయటికి లాగి 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 బయటికి లాగి మంట పెడతాడు వాటికి, వాడి గురువు. వాటిని బయటికి లాగితేనే కానీ మంట పెట్టడం కుదరదు, వాటిని బయటికి లాగితేనే కానీ మంట పెట్టడం కుదరదు. అది నీకు నీతోటి మాట్లాడడం, నీతోటి మాట్లాడడం. ఆ టెండెన్సీ, ఏ టెండెన్సీ, ఏ బలహీనత నేను ఇబ్బంది పెడతాందో దాన్ని బయటికి లాగి మంట పెడతాడు, దాన్ని బూడిచ్చేస్తాడు వాడే గురువు. వాడే గురువు. ఇదంతా సైలెన్స్లో చేసుకుపోతూ ఉంటాడు. వాడికి భజంత్రీలు అక్కర్లేదు, వాడికి ఈ భజంత్రీలు ఊరేగింపులు ఈ పొజిషన్లు వాడికి అక్కర్లేదు. ఇదంతా వాడు సైలెన్స్లో చేసుకుపోతూ ఉంటాడు. ద్వేషించేవారైనా ఒకవేళ నీకు ద్వేషమే, కొంతమంది ఎక్కువ ద్వేషిస్తారు, కొంతమంది ఎదటి వాళ్ళు బాగుపడుతున్నారు. అసలు ఎదటి వాళ్ళు ఎవడైనా బాగుపడతాడంటే పచ్చగా ఉంటే వెంటనే మనకు సంతోషం రావాలి. వెంటనే మనకు సంతోషం రావటం లేదు అనుకో లోపల ఏదో మనకి అది దోషం ఉన్నట్టే గుర్తు. నీకు ఏదైనా దోషం ఉంటే, నీకు ఏదైనా బలహీనత ఉంటే గురువు దర్శనం చేయటం వల్ల అవన్నీ కూడా నీకు క్రమేణా తగ్గిపోతాయి. నువ్వు కంగారు పడక్కర్లేదు, నేను వరి పడక్కర్లేదు, అది గురువు చూసుకుంటాడు. అంటే నీ హృదయంలో ఉన్న రాళ్ళను బయటికి తీసి పడేయటానికి గురువు మొయ్యలేనంత బరువైన రాళ్ళు నీ హృదయంలో లేవు. గురువు శక్తికి మించిన రాయి అక్కడ లేదు. రాయి ఎంత బరువైన రాయి నీ హృదయం ఉన్నప్పటికీ దాన్ని తీసి బయటకు తీసి మంట పెడతాడు వాడే గురువు. వాళ్ళకి అక్కడ జ్ఞానమే ప్రధానం. వాళ్ళకి ఏమిటది? జ్ఞానం మహిమల గురించి కూడా వాళ్ళు మాట్లాడవాలని, వాళ్ళ జ్ఞానం యొక్క వైభవానికి భంగం అది. నీ వల్ల మాకు ఉపకారం జరిగిందంటే నిజమని చెప్పే దేవుడు కాదు వాడు. వాడు అలా ఎస్ అంటే వాడు జ్ఞానం యొక్క వైభవానికి, వాడు టీవీకి, వాడు అంతస్తుకు భంగం. నీ వల్ల మాకు కలిపి నొప్పి తగ్గిపోయిందండి, తలకాయ పొడి తగ్గిపోయిందండి, నీ వల్ల మాకు ఏ ఉపకారాలు జరిగిపోతుంది, ఇటువంటి తల ఉపయోగ మనిషి కాదు వాడు. వాడు జ్ఞానం యొక్క వైభవానికి భంగం. ఇటువంటి అంటే అంటే తల ఉపయోగ తల ఎన్ని జరిగితే జరగవచ్చు, ఎన్ని సెకండరీ, ఎన్ని ఎన్ని సెకండరీ. అంటే ఈ గొడవల్లోకి మీ మనసును రానివ్వడం, మీ మనసుని రాణిస్తే అసలు లక్ష్యాన్ని మర్చిపోతారు, గోల్ని మర్చిపోతారు. అండ్ ఎయిమ్లెస్ లైఫ్ ఈజ్ ఆల్వేజ్ మిజరబుల్ లైఫ్. అండ్ ది క్వాలిటీ ఆఫ్ యువర్ ఎయిమ్ విల్ డిపెండ్ ది క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్. జీవితం బాగా జ్ఞాపకం పెట్టుకోండి, జీవితానికి ఒక గమ్యం పెట్టుకోవాలి. ఆ గమ్యం పెట్టుకున్నవాడు కూడా ఏదైనా పొరపాట్లు చేయొచ్చు. జీవితానికి ఒక గమ్యం పెట్టుకున్నవాడు 10 తప్పులు చేస్తే, అసలు గమ్యం లేని వాడు 100 తప్పులు చేస్తాడు. అంటే ఒక గమ్యం పెట్టుకుంటే మనం చేసి తప్పులు కూడా తగ్గుతాయి, మన బలహీనతలు కూడా తగ్గుతాయి. ఎంచేత ఆ గమ్యం సాధించడం కోసం బలహీనతలు తగ్గించుకుంటాం. మనం రోగం వస్తే పత్యం చేస్తాం, ఎందుకు? ఆరోగ్యం కోసం. మనం పత్యం చేస్తాం ఎందుకు? పత్యం కోసం చెయ్యం, ఆరోగ్యం సంపాదించడం కోసం పత్యం చేస్తాం. అలాగే భగవద్ అనుభవం పొందడం కోసం ఏదైనా బలహీనతలు ఉంటే పోగొట్టుకుంటాం. అంటే గోల్ ఉండాలి, ఆ గోల్ని సాధించడంలో నువ్వు వెనక్కి చూడక్కర్లేదు. అదే స్వామీజీ చెప్తారు, గో ఫార్వర్డ్, మార్చ్ ఫార్వర్డ్, మూవ్ ఫార్వర్డ్, నో నీడ్ ఆఫ్ లుకింగ్ బిహైండ్. కొంతమంది ప్రతిదానికి వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. నువ్వు బాగా ఆలోచించుకో, సమగ్రంగా ఆలోచించుకో, ఇది సాధించాలని అనుకో, అది గమ్యంగా ఆ గమ్యాన్ని దృష్టిలో పెట్టుకో, నువ్వు ప్రయాణం చెయ్యి. అంతేగాని ప్రతి చిన్న విషయానికి నువ్వు అనుమానించొద్దు. నువ్వు అనుమానిస్తే నీ ప్రయాణం సాగదు. అంటే ఈశ్వరుడు గురువు ఆత్మ ఒకటి. గురు దర్శనం చేత, ఈశ్వరుని గురువు దర్శనం చేత నీలో ఉన్న దోషాలు వాటినంతరవి కాలిపోతాయి. నువ్వు పెద్ద ప్రయత్నం చేస్తే నువ్వు పోగొట్టుకోలేవు. ప్రయత్నం చేయాలి, కానీ ఈశ్వర కటాక్షం కూడా ఉండాలి. అవి రాలిపోతాయి ఎప్పుడు కాల ప్రవాహంలో, అవి రాలిపో నీకు తెలియకుండా లేదా నీకు రాలిపోతుంది. ఇప్పుడు పులుపు తగ్గిపోయింది అనుకోని పై పెచ్చు ఎప్పుడు రాలిపోతుందో మనకు తెలియదు. అదేవిధంగా ఎప్పుడూ నువ్వు గట్టిగా గిల్లక్కర్లేదు, దానంతరదే పెచ్చు రాలిపోతుంది. అదే సహజంగా కూడా నీలో ఉన్న బలహీనతలు ఈశ్వరు అనుగ్రహం వల్ల, గురువు అనుగ్రహం వల్ల, ఆత్మ అనుగ్రహం వల్ల రాలిపోతుంది. ఈశ్వరుడు అన్న, గురువు అన్న, ఆత్మ అన్న ఒకటి. ఇది బాగా అర్థం చేసుకోండి. మీరు సాధన బాగా సాధన చేస్తున్నారని లోకం చెప్పుకోవాలని మీరు చూస్తున్నారు, కానీ మీ హృదయంలోని ఈశ్వరుడు అనుకోవాలి వీడు బాగా సాధన చేస్తున్నాడు. లోకం చెప్పుకుంటే ఏమి రాదండి, మన తాళం చేయి లోకంలో లేదు, ఈశ్వరుడి దగ్గర ఉంది. ప్రజలందరూ మీరు సాధన చేస్తున్నారు బాగానే చెప్పుకుంటారు కూడా, మీకు కలిసి వచ్చి ఒక పైసా లేదు, కానీ ఈశ్వరుడు అనుకోవాలి సుబ్బమ్మ సాధన బాగా చేస్తాడని. ఎవడికైతే ఈశ్వరుడు తెలియబడాలనుకుంటాడో వాడికే తెలియబడతాడని, కానీ తెలియబడతాడు కానీ డిమాండ్ చేస్తే తెలియబడ్డవాడు. ఏ జీవుడికైతే భగవంతుడు తెలియబడాలనుకుంటాడో వాడికి మాత్రమే భగవంతుడు ఆ తెలియబడతాడు. భగవంతుని తెలుసుకోవాలని నేను అనుకుంటే నాకు తెలియబడ్డు, ఇంకా నా బుద్ధికి ఒక ఆబ్జెక్ట్ కాదు వాడు. వాడు అనుకోవాలి నాకు తెలియబడాలని, వాడు అనుకుంటే మటుకు నాకు రివీల్ అవుతాడు, తెలియబడతాడు. ఈశ్వరుడన్న, ఆత్మన్న, గురువన్న ఒకటే. అంటే మీ హృదయంలో ఉన్న ఆత్మే, ఆత్మను తెలుసుకోవడం కోసం మీరు ప్రయత్నం చేస్తుంటే అది ట్రూ సాధన అయితే, అది రియల్ సాధన అయితే, అది ఫెయిత్ఫుల్ సాధన అయితే, అది డివోటెడ్ సాధన అయితే, అది డెడికేటెడ్ సాధన అయితే, అది లాయల్ సాధన అయితే, మీ హృదయంలో ఉన్న ఆత్మ చూస్తూ ఉంటుంది. మీ హృదయంలో మీ సాధనే, మీ హృదయంలో సాధన, మీ హృదయంలో ఉన్న ఆత్మ మీ సాధన చూస్తూ ఉంటుంది. అప్పుడు మీకు గైడెన్స్ కావాలి. మీ హృదయంలో ఉన్న ఆత్మే గురు వేషం వేసుకొచ్చిన, గురు వేషం వేసుకుని, ఈశ్వరుడు వేషం వేసుకొచ్చిన, కాళ్ళు చేతులు తొడుక్కుని వస్తున్న బయటికి నేను అనుగ్రహించడం కోసం వాడు దేవుడు. ఆత్మ వేరు, గురు వేరు, దేవుడు వేరు కాదు. అంటే నేను అనుగ్రహించడం కోసం రూపం ధరించి వస్తుంది. నీ హృదయంలో ఉన్న ఆత్మే నేను అనుగ్రహించడం కోసం రూపం ధరించి వస్తుంది, అదే గురువు. భక్తి ఉంది చూసావు, భక్తి వల్ల నీకు ప్యూరిఫై అవ్వాలి. గొప్పల కోసం కాదు భక్తి, అంటే భక్తి ఎందుకు, గొప్పల కోసం కాదు, నీ మనసు ప్యూరిఫై అవ్వాలి. భక్తి భావన వల్ల నువ్వు పవిత్రుడు అవ్వాలి. ఈ యజ్ఞాలు జ్ఞాన యజ్ఞాలు, యజ్ఞాలు మనల్ని మనం పవిత్రం చేసుకోవడానికి యజ్ఞాల యొక్క ప్రయోజనం. ఈ గీతా భవనాల యొక్క ప్రయోజనం ఏంటంటే మానవుడు పవిత్రవంతుడు అవటం కోసమే. ఈ స్నానాలు, ఈ జపాలు, ఈ ధ్యానాలు, ఈ విచారణలు, ఈ కూర్చోటాలు, ఈ నుంచోటాలు, ఈ నదుల్లో ములగటాలు, ఇవన్నీ కూడా మనం మనల్ని మనం పవిత్రం చేసుకోవటానికే. అంటే చేతిలో డబ్బుంటే బజార్లో ఉన్న వస్తువు కొనుక్కోవటం ఎంత తేలికో, నువ్వు పవిత్రుడు అయితే జ్ఞానం రావటం కూడా అంతే తేలిక. అంటే ఈశ్వరుడు పట్ల భక్తి కనుకుంటే నువ్వు పక్వానికి వస్తావు, నువ్వు బాగా ముగ్గుపోతావు, నీకు బాగా మెచ్యూరిటీ వచ్చేస్తుంది. కొంతమంది శరీరాలు చూస్తే 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటాయి, కానీ తలకాయలు మటుకి 6 నెలల పిల్ల 7 నెలల పిల్ల కింద ఉంటాయి. నీకు అర్థమవుతుంది, శరీరాలు చూస్తే 70 ఏళ్ళు వచ్చేస్తాయి, లోపల ఆలోచన చూస్తే 6 నెలల పిల్లోడు, 1 సంవత్సరం పిల్లోడు, 2 సంవత్సరాల పిల్లోడు, 3 సంవత్సరాల పిల్లోడు ఎలా ఉంటాడో, చేష్టలు ఎలా ఉంటాయి, చిన్న చేష్టలు అన్నీ కూడా. వయసు చూస్తే 70 ఏళ్ళు వస్తాయి, లోపల మెదడు చూస్తే 6వ సంవత్సరం 4వ సంవత్సరం 3వ సంవత్సరం పిల్లలా తగలుతాయి. అంటే బుర్ర ఎదగదు, ఆ మెదడు ఎదగదు, వాళ్ళు ఏం ఇవ్వాలి కాదు. శరీరాలు చూస్తే 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చేసి ఉంటాయి. అలా కాదు అయ్యా, ఈ భక్తి వల్ల నీ మెదడు పక్వానికి రావాలి. నీ భక్తి వల్ల నువ్వు నీ మెదడు పక్వానికి రావాలి. నువ్వు బాగా మొగ్గాలి. నువ్వు ఎన్నాళ్ళు చూసినా పచ్చి పచ్చిగా ఉండకూడదు, నువ్వు ఎన్నాళ్ళు చూసినా ఆ పచ్చి పచ్చిగా ఉండకూడదు. నువ్వు బాగా మొగ్గాలి, నువ్వు పరిపక్వానికి రావాలి, నీకు మెచ్యూరిటీ రావాలి. నువ్వు శారీరకంగా తల్లి కడుపులోంచి బయటకు వచ్చాక మనం శారీరకంగా ఎలా ఎదిగామో మానసికంగా కూడా అలా ఎదగటానికి ప్రయత్నం చేయాలి. ఆ చైతన్య స్థాయి పెంచుకోవాలి, ఆ వివేకం పెరగాలి, ఆ తెలివి పెరగాలి, ఆ గ్రహించే శక్తి పెరగాలి. భక్తి వల్ల నువ్వు ముద్దబ్బాయి అవ్వకూడదు, ఈ భక్తి వల్ల నువ్వు పరిపక్వానికి రావాలి, నువ్వు మెచ్యూరిటీని కలగాలి. భగవంతుడు గురు రూపంలో వచ్చి ఒక మాట చెబితే అర్థం చేసుకునే శక్తి ఎప్పుడైతే నీకు వస్తుందో, అవగాహన చేసుకునే శక్తి ఎప్పుడు వస్తుందో, అప్పుడు నిన్ను ఆయన ఆకర్షించుకుని గురు రూపంలో వస్తాడు. గురు రూపంలో రావటమే కాదు, నువ్వు ఏ దేశంలో ఉన్నా, ఏ కాలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఆయన నిన్ను ఆకర్షించుకుంటాడో అయ్యా వాడే దేవుడు. ఏం చెబుతున్నాడు నీ సబ్జెక్టు? కేవలము నీ లోపల ఉన్న ఆత్మ గురు రూపంలో రావటమే కాదు. గురు నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు కేశవరంలో ఉన్నా, భీమవరంలో ఉన్నా, విశాఖపట్నంలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, రష్యాలో ఉన్నా, నువ్వు పక్వానికి వచ్చావు కాబట్టి ఆ గురు ఆత్మ గురు రూపంలో వచ్చింది కదా, అదే నిన్ను ఆకర్షించుకుంటుంది, అదే నిన్ను ఆకర్షించుకుంటుంది. ఆ మాట యొక్క విలువ నీకు అర్థమయ్యేలాగా అదే చేస్తుంది, ఏదై ఆ గురువే చేస్తుంది. భగవంతుడు గురు రూపంలో వచ్చి నిన్ను ఆకర్షించుకుంటాడు, నిన్ను ఆకర్షించుకుంటాడు. ఆయన మీద మనకి ప్రేమ కలగదు, ఆయన మీద మనకి ప్రేమ కలిగేలాగా ఆయనే చేసుకుంటాడు వాడే గురువు. నీకు అర్థమవుతుంది? గురువు అంటే ఎవడండి? ఆ గురువు మీద మనకి ప్రేమ కలిగేలా గురువే చేసుకుంటాడు. దేవుడి మీద ప్రేమ కలిగేలాగా మన దేవుడే చేసుకుంటాడు. లేకపోతే అహంకారం ఎవడైనా ప్రేమిస్తుంది ఏంటండి? అందరికంటే నేను గొప్ప అనుకుంటాను, ఈ అహంకారం ఎవడైనా ప్రేమిస్తున్నానక? అంచేతే బయట నుండి నీ మనస్సును లోపలికి నెట్టేస్తాడు. బయట గురువు ఏం చేస్తాడు? నిన్ను ఆకర్షించుకుంటాడు. గురువు ఏం చేస్తాడు? నిన్ను ఆకర్షించుకుంటాడు, నిన్ను బుద్ధకిస్తాడు, నిన్ను లాలిస్తాడు. ఎవడు? గురువు నిన్ను బుద్ధకిస్తాడు, నిన్ను లాలిస్తాడు, నిన్ను లాలిస్తాడు. నేను స్వప్నాలతో నీకు స్వప్న దర్శనాలు కూడా ఇస్తూ ఉంటాడు, నీకు స్వప్న దర్శనాలు కూడా ఇస్తాడు. ఆయన మీద ఆకర్షణ కలిగేలాగా, ఆయనకి అట్రాక్ట్ కలిగేలాగా ఆ చేస్తాడు. రమణ మహర్షి గారు అన్నారు, అరుణాచలేశ్వరుడు ఈ లోకం పిచ్చిపోవటానికి నీ పిచ్చి నాకు బాగా ఉపయోగపడింది. ఇప్పుడు నీ పిచ్చిపోతేనే కానీ నాకు స్వరూపం తెలియదు. నీ పిచ్చి ఎవడో పోగొట్టలేడు, నువ్వే పోగొట్టాలని చెప్పి అరుణాచలేశ్వరుడు, నీ మీద నాకున్న పిచ్చి నువ్వే పోగొట్టు. ఇంకా నువ్వు పోగొట్టకపోతే పోగొట్టడానికి సమర్థుడు ఎవడు ఈ సృష్టిలో లేడు. ఆ పిచ్చి పోతేనే కానీ చివరి అంతస్తుకు నేను చేరలేను. ఆ పీక్ స్టేట్కి, ఆ సుప్రీం స్టేట్కి, ఆ మ్యాచ్ల స్టేట్కి నేను చేరలేను అరుణాచలేశ్వరుడా. అంటే నీ మీద పిచ్చి కూడా పోతేనే కానీ చివరి అంతస్తుకు నేను చేరలేను. అది కూడా నువ్వు అనుగ్రహించాలి. నా ఎందుకు ప్రేమ కలిగి, నా ఎందుకు దయ కలిగి నువ్వు నన్ను అనుగ్రహించాలి. కానీ లేకపోతే నీకు చెప్పడానికి సరిపోయిన వాడు, నీతోడు సమానమైన వాడు ఈ సృష్టిలో ఎవడున్నాడు అరుణాచలేశ్వరుడా? అంటే బయట నుండి నీ మనసును లోపలికి నెట్టుతాడు. బయట బహిర్ముఖంగా బాహ్యముఖంగా ఎక్స్టర్నల్గా నీ మనసు విజృంభిస్తుంటే ఆ మనసుని లోపలికి నెట్టివేస్తాడు. ఎవడు? ఈ బయట గురువు. వాడు నిన్ను ఆకర్షించుకుంటాడు, వాడు మాటల విలువ తెలిసి ఇలాగ నీ బుద్ధికి తోపిస్తాడు. వాడి మాటల విలువ, నీ పాడు బుద్ధికి వాడు మాటల విలువ తెలియదు. నీ పాడు బుద్ధిని సంస్కరించి ఆ మాట యొక్క విలువ నీ బుద్ధికి పట్టేలాగా వాడు నీకు అనుగ్రహిస్తాడు. అంచేత లోపల ఆత్మ రెడీగానే ఉన్నాడు. ఈ బయట గురువు, ఆత్మ బయట గురువు ఊరికే తాత్కాలిక, నీది టెంపరీ మేనిఫెస్టేషన్. ఉడికే లాగు చొక్కాలు తొడుక్కొచ్చాను కానీ ఎప్పుడు అక్కడ ఉండడం. ఉడికే శరీరం మామూలుగా లాగు, మామూలుగా కాళ్ళు చేతులు తొడుక్కొచ్చాడు. ఒక నోరు ఉండాలి కాబట్టి నోరుడు తొడుక్కొచ్చాడు, కానీ ఎప్పుడు అక్కడ ఉండడు. నేను లోపల గెంటేసే కాబట్టి బయటకు పోతాడు. ఆ లోపల ఉన్న ఆత్మ తనలో గుంజేసుకుని తన స్వరూపాన్ని నీకు ఇచ్చేస్తున్నావు అయ్యా. ఒక కవి అరుణాచలం వచ్చాడు. ఓ అరుణాచలేశ్వరుడా, నీకు నాకు బేరం జరిగింది, ఇప్పుడు నీకు నాకు వ్యాపారం జరిగింది, ఈ వ్యాపారంలో నీకు నష్టం కలిగింది, నాకు లాభం వచ్చింది అన్నాడు. ఓ అరుణాచలేశ్వరుడు, ఇప్పుడు నీకు నాకు బిజినెస్ జరిగింది, నీకు నాకు బిజినెస్ జరిగింది, ఈ బిజినెస్లో నీకు నష్టం వచ్చింది, నాకు లాభం వచ్చింది అన్నాడు ఆ భక్తుడు. ఏంటంటే అరుణాచలేశ్వరుడు ఏం చేశాడటండి, వీడు అజ్ఞానాన్ని పుచ్చేసుకున్నాడటండి, వాడి జ్ఞానాన్ని వీడికి ఇచ్చేసాడటండి. ఎవడు? దేవుడి జ్ఞానాన్ని వీడు ఈ భక్తుడికి ఇచ్చేసాడటండి, భక్తుడి అజ్ఞానాన్ని వాడికి ఇచ్చేసాడటండి. పనికిరానిది పెంటతోడు సమానమైంది, పనికిరానిది నువ్వు పుచ్చేసుకున్నావు. నీ బంగారం లాంటి జ్ఞానాన్ని నాకు ఇచ్చావు, అంటే నీకే నష్టం వచ్చింది, నేను లాభం పొందాను. అంటే అహంకార అజ్ఞానాన్ని పుచ్చుకున్నావు, నీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని నాకు ఇచ్చేసావు, అంటే నీకు నష్టం వచ్చింది, ఈ వ్యాపారంలో నాకే లాభం వచ్చింది అన్నాడు ఆ భక్తుడు. అదేవిధంగా లోతులకు లాగుతాడు, నీ లోపలకు లాగుతాడు. లోపల ఆత్మ లోపలకు లాగుతాడు. ఎంతో పురోగతి సాధించిన వారు, అసాధారణ వ్యక్తులు తప్పితే మిగిలిన వారందరికీ గురువు సాధారణంగా అవసరమే. రమణ మహర్షి గారికి గురువు లేరు, రమణ మహర్షి గారికి గురువు లేరు. అరుణాచలేశ్వరుడే గురువుగా వ్యవహరించాడు ఆయనకి. అరుణాచలేశ్వరుడే గురు రూపంలో ఆయన ఆకర్షించాడు. ఒక మహాప్రవాహంలో గడ్డి పరక ఎంత తేలిగ్గా కొట్టుకుపోతుందో అంత మధుర నుంచి అరుణాచలం అంత మహాప్రవాహంలో కొట్టుకొచ్చారన్నాడు. ఒక మహాప్రవాహంలో గడ్డి పరక ఎంత తేలిగ్గా కొట్టుకుపోతుందో, మధుర నుండి అరుణాచలం అంత తల్లి ఊడిలోంచి తండ్రి ఊడిలోకి వచ్చాడు. మధుర తల్లి ఒడి, అరుణాచలం తండ్రి ఒడి. తల్లి ఊడిని విడిచిపెట్టేసి తండ్రి ఊడిలోకి వచ్చాడు. ఆయన పిలిస్తే వచ్చాడు. ఎలా వచ్చాడటండి? మహాప్రవాహంలో గడ్డి పడక ఎలా కొట్టుకుపోతుందంత మహా అంత వేగంగా వచ్చి పడ్డానన్నాడు. ఎక్కడి నుంచి? మధుర నుంచి అరుణాచలం. ఊరికే కేక వేశాడు రమ్మని. ఉరిక స్మరణ మాత్రం చేత ముక్తి వచ్చింది ఆయనకి. అరుణాచలాన్ని అరుణాచలాన్ని ఒకసారి శబ్దం విన్నాడు, వినంత మాత్రం చేతనే మోక్షస్థితిని పొందాడు. అది అంటే అరుణాచలేశ్వరుడే నీకు గురువుగా వ్యవహరించాడు. అర్జునుడికి కృష్ణుడే ఎలా, కృష్ణుడు దేవుడే, కృష్ణుడు దేవుడే, కానీ ఆ దేవుడే గురువు అయ్యాడు అర్జునుడికి. అర్జునుడు వైభవం చూడండి, కృష్ణుడు ఎవడు, దేవుడే. అది దేవుడే అర్జునుడు గురువు అయ్యాడు. అదేవిధంగా అరుణాచలేశ్వరుడే రమణస్వామికి గురువు అయ్యాడు, గురువు అయ్యి ఆకర్షించుకున్నాడు. జిడ్డు కృష్ణమూర్తి గారు ఏమని చెప్పారంటే, గురువు లేకుండా జ్ఞానం సంపాదించవచ్చు అని ఆయన మీటింగ్లో చెప్పేవాడు. ఆ మీటింగ్లో ఒకడు విన్నాడు జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పిన మాట. వాడు రమణ మహర్షి గారికి వచ్చాడు. ఏమంటే జిడ్డు కృష్ణమూర్తి గారు జ్ఞాన సముపార్జనకు గురువు అక్కర్లేదంటున్నారండి అని చెప్పారు. రమణ మహర్షి గారి రిప్లై చూడండి, ఆయన ఆలోచన ధోరణ చూడండి, ఆయన ఆలోచన విధానం చూడండి, ఆ అందాలు ఆ సమాధానాల్లో ఉన్న అందాలు చూడండి. మనం 100 పిహెచ్డీలు పుచ్చుకున్నా ఈ సమాధానాలు మనం చెప్పలేం. 100 పిహెచ్డీలు పుచ్చుకున్నా, 100 డాక్టరేట్లు పుచ్చుకున్నా ఈ సమాధానాలు మనం చెప్పలేం. జిడ్డు కృష్ణమూర్తి గారు గురువు లేకుండా జ్ఞానం సంపాదించవచ్చు అని చెప్పారని చెప్పాడు. భగవాన్ చెప్పిన రిప్లై చూడండి, వండర్ఫుల్ రిప్లై ఎలా ఉందో చూడండి. ఒకవేళ జిడ్డు కృష్ణమూర్తి గారికి గురువు అక్కర్లేకుండా జ్ఞానం వచ్చి ఉండొచ్చు, ఇతరుల ఎవరికి గురువు అక్కర్లేదని ఆయనకి ఎలా తెలుసు? ఆ సమాధానం చూడండి, జిడ్డు కృష్ణమూర్తి గారికి గురువు అక్కర్లేకపోవచ్చు, కానీ ఇతరులకి ఎవరికి గురువు అక్కర్లేదని ఆయనకి ఎలా తెలుసు? అంటే ఇక్కడ విమర్శించినట్టు లేదు ఆ విషయాన్ని, అస్పష్టంగా ఉన్న విషయాన్ని ఏమండి మీకు బాగా పైకి ఎత్తి చూపిస్తున్నాడు. మీ కళ్ళకు కనపడేలాగా, ఆలోచన మీ కళ్ళకు కనపడేలాగా, మీ బుద్ధికి అందేలాగా విషయం ఎత్తి చూపిస్తున్నాడు. అక్కడ జిడ్డు కృష్ణమూర్తి గారిని విమర్శలేదు. ఆయనకి గురువు అక్కర్లేకుండా ఆయనకి జ్ఞానం వచ్చి ఉండవచ్చు, ఇతరులయ్యే వాళ్ళకి గురువు అక్కర్లేదని ఆయనకి అలా తెలుసు. ఆ సమాధానంలో ఉన్న అందాలు చూడండి. అంచేత అసాధారణ వ్యక్తులు తప్పితే ఎవడో భయపడితే, కొంతమంది మహాత్ములు ఉంటారు ఆ పుట్టుకతోటే మహాత్ములు ఉంటారు, అలా అసాధారణ వ్యక్తులు ఉంటారు కొంతమంది, వాళ్ళకి తప్పితే మిగిలిన వారందరికీ గురువు సాధారణంగా అవసరమే, గురువు అవసరమే, గురువు పాత్ర ఉంది. అంటే ఆధ్యాత్మిక ప్రతి విషయానికి మనకు కెమిస్ట్రీ నేర్చుకోవాలంటే గురువు ఉండాలి, మెడిసిన్ నేర్చుకోవాలంటే గురువు ఉండాలి. తర్వాత ఇంకో విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మనకు గురువు దొరికినప్పుడు గురువుని విడిచిపెట్టకూడదు. ఇప్పుడు లెక్కలు ఉన్నాయనుకోండి, మనం సొంతంగా ఒక 4 నెలల్లో నేర్చుకునేది గురువు దగ్గర 4 గంటల్లో నేర్చుకోవచ్చు. అలాగే మెడిసిన్ ఉందనుకోండి, మనం సొంతంగా పుస్తకాలు చదివి నేర్చుకునే దానికంటే గురువు ఎక్స్ప్లెయిన్ చేసి చెబుతుంటే 4 నెలల్లో నేర్చుకునేది 1 నెలలో నేర్చుకోవచ్చు. అంటే మనం కష్టపడక్కర్లేదు, గురువు చెబుతుంటే మనం ఎక్కువ కష్టపడక్కర్లేకుండా, మన బ్రెయిన్ ఎక్కువ శ్రమ పడక్కర్లేకుండా, మనకు స్వెట్ పట్టక్కర్లేకుండా ఆ గురువు చెప్పటం వల్ల మనకు తొందరగా బ్రెయిన్కి అందుతుంది. అంటే గురువు అందుబాటులో ఉన్నప్పుడు మనకు ఎక్కువ కష్టం అక్కర్లేకుండా సబ్జెక్ట్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే గురువుని ఉపయోగించుకోవాలి, గురువు ఉన్నప్పుడు మనం గురువుని ఉపయోగించుకోవాలి, అవకాశాలని విడిచిపెట్టక్కర్లేదు. అంటే గురువు అవసరమే. ఆ భౌతికమైన సైన్సెస్కి గురువు అవసరమైనప్పుడు ఈ స్పిరిచువల్ సైన్స్కి గురువు అక్కర్లేదని ఎక్కడుంది? ఎవడో రమణ మహర్షికి లేకపోవచ్చు, ఆయనకు గురువు లేనంత మాత్రం చేత మనకు గురువు అవసరం లేదైనా అది చెప్పటం లేదు. అంటే గురువు సాధారణంగా అవసరమే, గురువు సాధారణంగా అవసరమే. ఒకవేళ నీకు బాహ్యమైన గురువు కావలసి ఉంటే, ఒకవేళ శరీరంతో గురువే కనుక నీకు కావలసి ఉంటే, ఒకవేళ నీ గురువుకి శరీరం పడిపోయిన తర్వాత నీకు శ్రవణం చేయాలంటే ఇంకో గురువు దగ్గరికి వెళితే పర్వాలేదు, దానికి ఏమి ఆక్షేపణ లేదు, దానికేమీ ఆక్షేపణ ఏమి లేదు. శ్రవణం చేయొచ్చు నువ్వు, సబ్జెక్ట్ నీకు శ్రవణం చేయాలంటే నీ గురువు నీకు బోధిస్తున్నాడు, గురువు బోధిస్తాడు. ఒకవేళ మధ్యలో నీకు గురువు శరీరం పడిపోవచ్చు, అంచేత ఇంకో గురువు దగ్గర సబ్జెక్టు చెబుతానంటే ఇంకో గురువు దగ్గర వెళ్ళి నేర్చుకోవటం వల్ల ఆక్షేపణ ఏమి లేదు. కానీ గురువు ఒక చోట ఉంటుంది, సబ్జెక్ట్ నేర్చుకోవడంలో నీకేం ఆక్షేపణ అక్కర్లేదు భయ్యా. కానీ అందులో ఏ గురువు కూడా రూపం కాదు. కొంతమంది శరీరాలు దగ్గరగా ఉంటాయి, ఇళ్లలో కూడా కొంతమంది భార్యాభర్త దగ్గరగానే ఉంటారు, కానీ మానసికంగా ఎంతో దూరాన ఉంటారు. ఇంక అర్థమవుతుంది, కొంతమందికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ ఉండదు, వాళ్ళు భౌతికంగా చూస్తే దగ్గరగానే ఉంటారు, మనసు చూస్తే ఒకడు రష్యాలో ఉంటుంది, ఒకడు అమెరికాలో ఉంటుంది. ఒకళ్ళు ఒకళ్ళు ప్రేమించుకోరు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకాలు ఉండవు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆప్యాయతలు ఉండవు. అటువంటి వాళ్ళు భౌతికంగా దగ్గర ఉన్నప్పటికీ వాళ్ళు దూరంగా ఉన్నట్టే లెక్క. అంటే రమణ మహర్షి చెప్పేది ఏంటంటే, భౌతికంగా నువ్వు దూరంగా ఉన్నప్పటికీ, నా శరీరం ఎక్కడో ఉన్నప్పటికీ, నీ శరీరం ఎక్కడికో ఉన్నప్పటికీ, ఆ హృదయంలో ప్రేమ ఉన్నప్పుడు, ఆప్యాయత ఉన్నప్పుడు, ఆ లవ్ ఉన్నప్పుడు, ఎఫెక్షన్ ఉన్నప్పుడు మనం దగ్గరగా ఉన్న వాళ్ళతోటి సమానమే. యేసుక్రీస్తుని పొరుగువాడు ఎవడో అన్నాడు, యేసుక్రీస్తు ఏమన్నాడు, నీ పొరుగువాడు ఎవడన్నాడు, నీ క్షేమం ఎవడైతే కోరుతున్నాడో, నీ శ్రేయస్సు ఎవడైతే కోరుతున్నాడో, నీ ఉజ్వల భవిష్యత్తు ఎవడైతే కోరుతున్నాడో, వాడు అమెరికాలో ఉన్నప్పటికీ వాడు నీ పొరుగువాడు అన్నాడు యేసు. కొంతమంది మన పొరుగువాళ్ళు ఉంటారు, మనం ఎప్పుడు చస్తామని కనిపెట్టుకుంటారు, వాళ్ళు నైబర్స్ కాదు, వాళ్ళు మన పొరుగు నుండి మనం ఎప్పుడు పాడైపోతామని కనిపెట్టుకునే వాళ్ళు నైబర్స్ కాదు. పొరుగువాడంటే ఎవడంటే నీ క్షేమం కోరేవాడు, నీ శ్రేయస్సు కోరేవాడు, నీ భవిష్యత్తు కోరేవాడు. ఎవడాడు అమెరికాలో ఉన్నప్పటికీ వాడు వాడు నీ పొరుగువాడితో సమా. నీ పాడు కోరేవాడు నీ పక్కన ఉండొచ్చు భౌతికంగా, వాడు నీ పొరుగువాడు కాదు. నీ శ్రేయస్సు కోరేవాడు ప్రపంచంలో ఈ ప్లానెట్లో ఎర్త్ ప్లానెట్లో ఎక్కడున్నా నీకు పొరుగువాడే. నీ శ్రేయస్సు కోరేవాడు నీ క్షేమం కోరేవాడు ఎక్కడున్నా వాడు నీ పొరుగువాడు. అంతే కదా, నీ దేహం ఎక్కడైనా ఉండొచ్చు, నా దేహం ఎక్కడైనా ఉండొచ్చు. మానసిక అనుబంధం ముఖ్యం, ఆ మెంటల్ కాంటాక్ట్ ముఖ్యం, హృదయంలో అనురాగం ముఖ్యం, ఆ హృదయంలో ఉన్నటువంటి ప్రేమ ముఖ్యం, హృదయంలో ప్రేమ అది ముఖ్యం, ఆ మానసికమైనటువంటి సాంగత్యం ముఖ్యం. భౌతికంగా దగ్గర ఉండటం అనేది సెకండరీ, భౌతికంగా దగ్గర ఉండటం అనేది సెకండరీ. శరీరాలు ఎక్కడున్నా మన మనస్సుల సమీపంలో ఉండాలి, హృదయాలు సమీపంలో ఉండాలి. ఆప్యాయతలు పోగొట్టుకోక్కర్లేదు. అది అది ఇక్కడ చెబుతాను. మానసిక అనుబంధం బాహ్యంగా కంటే భౌతికంగా దగ్గరగా ఉండటం కంటే మానసికమైన అనుబంధం, ఆ మానసికమైన కాంటాక్ట్ నీకు ఈ ఆధ్యాత్మిక అభివృద్ధికి నీకు చాలా దోహదకారం అంటున్నారు ఇక్కడ భగవాన్. మనం పూజ దేనితోటి చేస్తాం? చేతులతోటి చేస్తాం. జపం దేనితోటి చేస్తాం? నోరుతోటి చేస్తాం. మరి మన ధ్యానం దేనితోటి చేస్తాం? మనస్సుతోటి చేస్తాం. పూజ కంటే జపం గొప్పది, జపం కంటే ధ్యానం గొప్పది. ఇవన్నీ ఎందుకు? మనసు పవిత్రం అవడం కోసం. ఇవన్నీ ఎందుకు? మనసు ప్యూరిఫై అవ్వడం కోసమే. ఏకాగ్రత కోసం, సమగ్రత కోసం, ప్రవీణత కోసం, పవిత్రత కోసం. ఈ పూజలు, ఈ జపాలు, ఈ ధ్యానాలు, ఈ విచారణలన్నీ కూడా మనం ప్యూరిఫై చేసుకోవడం కోసం, ఆ స్కిల్ కోసం, ఆ కాన్సన్ట్రేషన్ కోసం, అని వీటి కోసం. స్వామి శివానంద్ అంటా ఉండేవారు, పక్షి ఎగరటానికి రెండు రెక్కలు ఉండాలి, పక్షి ఎగరటానికి రెండు రెక్కలు. అదే ఆధ్యాత్మికంగా నువ్వు అభివృద్ధి పొందాలంటే నీకు రెండు రెక్కలు ఉండాలి. ఒకటి పవిత్రత, రెండు ఏకాగ్రత. ఏకాగ్రత పవిత్రత అనే రెక్కలు ఉండాలి నీకు. పక్షి ఏ విధంగా అయితే గాల్లో ఎగురుతుందో అలా ఆధ్యాత్మికంగా నువ్వు ఎగరాలంటే, అంటే ఆధ్యాత్మికంగా నీ హృదయాంతరాల్లోకి చొచ్చుకుపోవాలంటే నీకు రెండు అవసరం. పక్షికి రెండు రెక్కలు ఎలాగ అవసరమే, అలా నీకు రెండు, ఒకటి పవిత్రత, రెండు ఏకాగ్రత. స్వామి వివేకానంద అనేవాడు ఆ జ్ఞానం అనే పెట్టి మన హృదయంలోనే ఉందట్టండి. కానీ తాళం చేయమంటే దేవుడి దగ్గర పెట్టుకున్నాడట, పెట్టి మన దగ్గరే ఉందండి. తాళం చేయడం దగ్గర ఉందండి, ఈశ్వరుడు దగ్గర. వాడికి మనం సంతోషించేలా మనం బతికితే మనం తాళం చేయి మనకు పడేస్తాడంటే మనం పెట్టి ఓపెన్ చేసుకుంటే జ్ఞానం అయిపోతుంది. దేవుడు ఏం చేశాడంటే పెట్టి మన హృదయంలో పెట్టాడట, తాళం చేయి మన దగ్గర మనకు ఇవ్వకుండా వాడి దగ్గర పెట్టుకున్నాడట. అయితే వాడు అనుగ్రహం సంపాదిస్తేనే కానీ మనం తాళం చేయి మనకు ఇవ్వడం కాదు. గుణం లేకుండా ఆ జ్ఞానం రాదు. కళ్యాణ గుణాలు నువ్వు కనుక ప్రాక్టీస్ కనుక చేస్తుంటే, అంటే నువ్వు అది తప్పనిసరిగా నువ్వు ప్రాక్టీస్ చేస్తుంటే నీకు పెర్ఫెక్షన్ రీచ్ అయిపోతుంది. పెర్ఫెక్షన్ ఈజ్ వన్ థింగ్, అండ్ ఎంజాయ్మెంట్ ఏనా కాదు. దీస్ టూ హ్యావింగ్ టూ డిఫరెన్సెస్. మనం అవురా వెళ్ళాలంటే అవురా వెళ్ళి ట్రైన్ ఎక్కితే అవురా వెళ్ళిపోతాం, మెడ్రాస్ వెళ్ళి ట్రైన్ ఎక్కితే మెడ్రాస్ వెళ్తాం. నీకు ఎంజాయ్మెంట్ కావాలంటే ఆ రైలు వేరు, నీకు ఎంజాయ్మెంట్ కావాలంటే ఆ రైలు వేరు, పెర్ఫెక్షన్ కావాలంటే ఆ రైలు వేరు. ఇప్పుడు కృష్ణుడు ఏం చెబుతున్నాడు, నేను చెప్పిన గుణాలను నువ్వు అభ్యసించు, ఈ రైల్లో కూర్చో, పెర్ఫెక్షన్గా చేరిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? నువ్వు పెర్ఫెక్షన్గా రీచ్ అయిపోతావు. ఈ ట్రైన్లో కూర్చో, ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? పెర్ఫెక్షన్గా రీచ్ అయిపోతావు. ప్రాక్టీస్ చెయ్యి, నువ్వు పెర్ఫెక్షన్ అందుకుంటావు. నువ్వు చేసి చూడు, అభ్యాసం చేసి చూడు. నువ్వు హృదయంలోకి దిగు, హృదయంలోకి నీ మనస్సును హృదయంలో ఉంచు, నీ హృదయంలో నీ మనస్సును హృదయంలో ముంచు. మార్గత్రయం, మార్గత్రయం భగవాన్ చెప్పాడు కదా. మార్గత్రయం అంటే ఆత్మని వెతుకు. ఆత్మని వెతికే శక్తి లేకపోతే నీ మనస్సును తీసుకెళ్ళి ఆత్మలో ముంచు. అది చేతకపోతే, ఇది చేతకపోతే నీ ముక్కులో గాలిని పట్టుకో. రాష్ట్ర ఇంటలెక్ట్, సటిల్ ఇంటలెక్ట్, రెండు ఇంటలెక్ట్లు ఉంటాయి. ఆ సటిల్ ఇంటలెక్ట్ వాడికి సబ్జెక్ట్ అలా చెప్పేటప్పుడు అందుకు పోతాడు. అదిగో గురువు నోటంట మాట వస్తే చాలా అందిపోతాడు. అంతే సటిల్ ఇంటలెక్ట్ ఉన్నవాడు. కొంతమంది ముద్దెబ్బాయిలు ఉంటారు, వాళ్ళు ఎదుర బెంచీలో కూర్చోబెట్టాలి, వాళ్ళకి చదువు అర్థం కాకపోయిన ముందు అలవాటు చేయకుండా ఉంటారు. అర్థమవుతుంది కదా. ఆ సటిల్ ఇంటలెక్ట్ ఉన్నవాడికి ఆత్మ విచారణ ఆత్మలో మనస్సును తీసుకెళ్ళి ఆత్మలో ముంచమన్నా లేదా ఆత్మ కోసం వెతకటం అన్నా సటిల్ ఇంటర్ వాడికి అర్థమవుతుంది. ఈ గ్రాస్ ఇంటలెక్ట్ ఉన్నవాడికి ఆత్మవిచారణ చేయలేడు వాడు. ఈ ముక్కులో గాలి కనిపిస్తూ ఉంటుంది వాడికి. నీకు అర్థమవుతుందా? ఆ ప్రాణాన్ని నియమించుకో, ఆ ప్రాణాన్ని నియమించుకో. ప్రాణాన్ని నియమించుకున్నప్పటికీ ప్రాణాన్ని నియమించుకోవడం అనేది ఇంక మనస్సు నిగ్రహించబడుతుంది. మనస్సు నిగ్రహింపబడిన మనస్సు, ఏకాగ్రం పొందినటువంటి మనస్సు సత్యాన్వేషణకి నీకు సహకరిస్తుంది ప్రాణాయామం వల్ల మనస్సు నశించదు. బాగా అర్థం చేసుకోండి, ప్రాణాయామం వల్ల మనస్సు నశించదు, కానీ మనస్సుకి ఏకాగ్రత వస్తుంది. ప్రాణాయామం ఏమొస్తుంది మనస్సుకి? ఏకాగ్రమైన మనస్సు, ఏకాగ్రమైన బుద్ధి సత్యాన్వేషణకి ఫిట్నెస్ సంపాదిస్తుంది. మనం ముందు గ్రాడ్యుయేషన్ అయితే తర్వాత ఉద్యోగం వస్తుందో రాదో వేరే విషయం. ముందు గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉంటే తర్వాత ఉద్యోగం రావచ్చు రాకపోవచ్చు. అసలు ముందు నీకు ప్రాణాయామాల్లో చేస్తే ముందు మైండ్ ఫిట్ అవుతుంది. దానికి మైండ్ నశించదు,
మైండ్ ట్రూత్ని తెలుసుకోవడానికి కొంత దానికి ప్రిపేర్డ్నెస్ వస్తుంది, దేనికి డిజర్వ్ అవుతుంది మైండ్, తర్వాత వస్తుందో రాదే వేరే విషయం. అప్పుడు మనసు ఎక్కడుంది? మీ బ్రెయిన్లో ఉంది. కానీ అప్పుడు దాన్ని ఏం చేయాలి? హృదయంలో ఉంచండి. ఇది బాగా అర్థం చేసుకోండి, హృదయంలో మనస్సుని ఉంచండి, హృదయంలో మనస్సును ఉంచండి. కానీ మనకు ముంచాలనే ఉంది, ఉంచాలని ఉంది కానీ బయటకు వచ్చేస్తుంది. కానీ మనకు ముంచాలనే ఉంది, ఉంచాలని ఉంది కానీ బయటకు వచ్చేస్తుంది. మన అందరికీ ఏదో రమణమహర్షి చెబుతున్నాడు, కృష్ణుడు చెబుతున్నాడు, రాముడు చెబుతున్నాడు, ఎవడో అవతార పురుషుడు చెబుతున్నారని మనకు ముంచాలనే ఉంది మనస్సును, ఎక్కడ? హృదయంలో. అది బయటకు వచ్చేస్తుంది. అది బయటకు రావడానికి కారణం ఏంటి? అది టెండెన్సీ. మీ మనస్సును హృదయంలో ఉంచాలనుకున్నప్పుడు అది ఆ మనస్సు ఏం చేస్తుంది? బయటకు మీ శిరస్సులోకి వచ్చేస్తుంది. అది దానికి కారణం ఏంటి? టెండెన్సీ మిమ్మల్ని లాక్కొచ్చేస్తుంది, మీ అలవాట్లు మిమ్మల్ని లాక్కొచ్చేస్తున్నాయి. అర్థమవుతుందా? అంటే మనస్సుని, మనస్సు హృదయంలోకి ఉండగా, మనస్సు హృదయంలో ఉండగా బ్రెయిన్లోకి ఏ తలంపు అయితే తీసుకొచ్చేస్తుందో అదే మీకు బలంగా ఉన్న టెండెన్సీ. భగవాన్ దొంగ. మీరు ఎవరైనా జపం చేసుకుంటున్నాం అనుకున్నా చేసుకున్నాను వారు, ధ్యానం చేసుకుంటున్నాం అనుకున్నా చేసుకున్నాను వారు, మరి పూజ చేసుకుంటున్నాం అనుకున్నా చేసుకున్నాను వారు, కానీ పద్ధతి అది కాదు. కానీ మీరు మీరు చేసే మీరు ఏ మార్గంలో మీరు ప్రయాణం చేస్తున్నారో దాన్ని ఎంకరేజ్మెంట్ ఇచ్చేవారు. ఇంకా మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు మిమ్మల్ని, అంటే మిమ్మల్ని మీరు ఏదో మార్గాన్ని పాడు చేయకూడదు. అంటే మీరు అంటే ఏ మార్గంలోనే మీరు ప్రయాణం చేస్తుంటే అన్ని మార్గాలు గమ్యం ఒకటే, మార్గాలు వేరు. ఏ రేవులో దిగినా ఆ ఏ రేవులో దిగినా నీళ్ళు అయ్యే, మీకు అర్థమవుతుంది. చెరువులో నీళ్ళు ఒకటే కానీ రేవులు తేడా. ఇప్పటికీ ఆవులు రంగులో తేడా ఉంటాయి కానీ పాలు తెల్లగానే ఉంటాయి. ఒక ఆవు రంగు ఒక రకంగా ఉంటుంది కానీ పాలు మట్టుకి తెల్లగానే ఉంటాయి. ఎవరు ఏ మార్గంలో పొందినా జ్ఞానం ఒకటే. ఎవరు ఏ మార్గంలో పొందినా ప్రపంచంలో సృష్టి ప్రారంభమైన తర్వాత ఇంతవరకు ఏ ఇద్దరు ఒకే మార్గంలో జ్ఞానాన్ని పొందలేదు. ఇంతవరకు ఈ ప్లానెట్లో ఈ సృష్టి ప్రారంభమైన తర్వాత ఏ ఇద్దరు ఒకే మార్గంలో జ్ఞానం, ఎవరి మార్గంలో వారు పొందారు? అది అంటే అనుకరణ వల్ల జ్ఞానం రాదు. రమ మహర్షి కౌపీనం పెట్టుకున్నాడని మనం కౌపీనం పెట్టుకుంటే జ్ఞానం రాదు. అనుకరణ వల్ల, ఇమిటేషన్ వల్ల మనకి, మన మార్గంలో మనకు మనకు నచ్చిన మార్గం, మనం మెచ్చిన మార్గం, మనకి ఇష్టమైన మార్గం, మనకు ప్రీతైన మార్గం, మనకు బాగా మనకు ఏ మార్గం అయితే ఈజీగా ఉందో సేఫ్గా ఉందో ఆ మార్గంలో మనం ప్రయాణం చేయటం. ఇతరులు మనం అనుకరించక్కర్లేదు. అంటే నువ్వు జపం చేసుకోవాలంటే చేసుకో అన్నారు, మధ్య మధ్య అంటూ ఉన్నారు ఆ జపం చేసి చెప్పేవాడని. ఆ జపం చేసే ఆ జపం నీ లోపల ఉన్నవాడు, ఆ జపం చేసే ఆడు ఎవడు? ఆ జపం చేసేవాడు ఎవడు? రమణ మహర్షి గారి దగ్గర ఒక భక్తులు వచ్చాడండి. వాడు ఏం చెప్పాడంటే, మేము గురువు గారి దగ్గరికి వెళ్ళామండి, మేము ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళాం, ఆయన మాకు మంత్రం చెప్పించే మంత్రం ఇచ్చారాయన, ఆ మంత్రాన్ని జపించుకుంటున్నాం. అయితే మా గురువు గారు ఏం చెప్పారంటే, అబ్బాయి నువ్వు ఆ జపం చేసుకుంటా ఉండు, ఆ జపం చేయడం వల్ల ఫలితం వస్తుంది నీకు, ఆ ఫలితం నాకు ఇస్తా ఉండని చెప్పారంటున్నారు గురువుగారు. నువ్వు జపం చేసుకో, ఆ జపం వల్ల ఫలితం వస్తుంది, ఆ ఫలితం మట్టుకి నాకు ఇచ్చేయమని చెప్పారండి, మంత్రం ఉపదేశించినప్పుడే చెప్పారని చెప్పారట. అప్పుడు రమణ మహర్షి గారు అన్నారట, మీ గురువు చాలా మంచివాడు అయ్యా, మీ గురువు వడ్డీ మింగుతున్నాడు కానీ అసలు నీ దగ్గర ఉంచేశాడు, ఈ గురువు అంటే వడ్డీ మింగేస్తాడు అసలు మింగేస్తాడు అన్నారట. ఏ గురువు? ఇక్కడ నువ్వు గురువు ఏం చేస్తాడు? వడ్డీ తినేస్తాడు అసలు తినేస్తాడు. అంటే జపం, జపం వల్ల వచ్చే ఫలితాన్ని తినేస్తాడు, జపం చేసి జపుని కూడా తినేస్తాడు. అసలు దొంగవాడు, ఆ జపం చేసి జపే నేరస్తుడు. జపం వల్ల వచ్చే ఫలితాన్ని తినేస్తాడు, జపం చేసి జపుని కూడా తినేస్తాడు. జపాలు అందరూ చేస్తున్న వాళ్ళే, ఆ జపం చేసి జపే ఎవడో ఎవడికి తెలియటం లేదు. ఆ జపం చేసి జపుని బోన్ మీద పెట్టి, బోన్లో పెట్టి ఎవడో కూడా విచారణ చేయటం లేదు. దేహం ఎక్కడుందో మీ మనస్సు ఎక్కడ ఉండాలి, పెరుగుతోడు చేయాలి. మీరు ప్రయత్నం చేయగా చేయగా ఆత్మానుభవానికి అడ్డొచ్చే విషయాలన్నీ పోయి మీ స్వరూపం మిగులుతుంది. ఉన్నదేదో మిగులుతుంది, పోవలసిందేదో ఆ పోతుంది, లేనిదంతా ఆ పోతుంది, ఉన్నదేదో మిగులుతుంది.
శాంతి, శాంతి, శాంతి. థ్యాంక్ యూ.